Esoteric Psychology, Reader 1. యాళకులు రాసిన అనేక పుస్తకాలు మిల్లిమిల్లిగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటున్నాం. దాంట్లో అన్ని ముఖ్యమైనవే, కానీ నేటి పరిస్థితులలో ప్రస్తుతము మనము మన స్నేహితులు ఉన్న పరిస్థితులలో ఈ పుస్తకం మళ్ళా మనం చదువుకుంటే మంచిది అని మొదలెడుతున్నాను. ఎసోటరిక్ సైకాలజీ అనేది బుహ్య మనోవిజ్ఞానము లేకపోతే రహస్య మనోవిజ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు. ఈ పుస్తకంలో జ్వాలాచూర్యం ఈనాడు ఉన్నటువంటి మనోవిజ్ఞానానికి సైకాలజీ కంటే రాబోయేటటువంటి రోజుల్లో సైకాలజీ ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈనాడు ఉన్నటువంటి సైకాలజీ అంతా కూడా రోగుల మీద అధ్యయనం చేసినటువంటి సైకాలజీ. స్ప్లిట్ పర్సనాలిటీస్, జాక్ అండ్ హైడ్, స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటే ఒకసారి మంచిగా ఉంటాడు, ఒకసారి చెడుగా ఉంటాడు, ఎందుకు అలా ఉంటాడో తెలియదు. జాక్ అండ్ హైడల్ అంటే ఒకే ముసుగులో ఇద్దరు, మహాత్ముడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. ఎప్పుడు వాడు రాక్షసుడుగా మారుతాడో తెలియదు, ఎప్పుడు మహాత్ముడుగా మారుతాడో తెలియదు. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, విచిత్రమైనటువంటి రోగము, దాని మీద పెద్ద పెద్ద కేసులు కూడా ఉన్నాయి. హత్య చేసేస్తారు, ఆ హత్య చేసింది వాడే, కానీ వాళ్ళలోనే ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరికి తెలుసు వాడు హత్య చేస్తున్నాడు, పాపం వాడికి మాత్రం తెలియదు వాడు హత్య చేస్తున్నాడు. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, దాని మీద నవల్స్ కూడా వచ్చాయి. ఇదంతా కూడా ఏంటి, రోగగ్రస్తమైనటువంటి మానసిక స్థితి. దాని మీద ఉన్నటువంటి మనోవిజ్ఞానాన్ని పట్టుకుని, దాన్ని అధ్యయనం చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్స్ని పట్టుకుని, ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పేటటువంటి విజ్ఞానం ఈనాడు ఉన్నది. అది తప్పు జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. దానికోసం జ్వాలాకులు ఏం చెప్తాడు అంటే, ఏ విధంగా అయితే తుచ్ఛమైనటువంటి ప్రాణులు ఉన్నారో అలాంటి మహాత్ములు ఉన్నారు, వీటి మధ్య మానవ జాతి ఉంది. అంటే మానవ జాతి యొక్క మనస్సు తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అధ్యయనం చేసినటువంటి మనోవిజ్ఞానంతో మనము పోల్చుకోకూడదు. పోల్చుకోదలుచుకుంటే చాలా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఓ శ్రీరామ్ శర్మ ఆచార్య, ఓ అరవిందు క్రైస్త బుద్ధుడు, వాళ్ళ యొక్క మానసిక స్థితి మనకి ప్రేరణ ఇస్తుంది, మనం కూడా అటువంటి స్థాయిలో అటువంటి మానసిక స్థితికి వెళ్ళగలము అని. కానీ అటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది, డాక్టర్స్ దగ్గర దాని మీద జవాబు జరిగింది. దానికి జవాబుగా ఈ బుక్ రాశాడనమాట, దివ్య మనోవిజ్ఞాన శాస్త్రము. అంటే అతి మానస చేతన కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది, దాన్ని మనం అధ్యయనం చేసుకోగలిగితే, దానికి తగినట్టు మనం మారగలిగితే మనం కూడా వాళ్ళలాగా మహాత్ములు కావచ్చు. ఫోర్వర్డ్. మ్యాటర్ ఈజ్ ద వెహికల్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సోల్ ఆన్ దిస్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సోల్ ఈజ్ ద వెహికల్ ఆన్ ఎ హయ్యర్ ప్లేన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ and these three are a trinity synthesized by life which pervades them all. The Secret Doctrine, Volume 1, page 80. దీనికి బేసిస్ గా ఇంకా అర్థం చేసుకో దలుచుకుంటే, మొత్తము ఈ గుహ్య మనోవిజ్ఞాన శాస్త్రము ఈ సెంటెన్స్ మీద ఆధారపడుతుంది. ఒకటి ఏమిటి అంటే, ఈ శరీరము జీవాత్మ యొక్క ఉపకరణము, అలాగే జీవాత్మ ఆత్మ యొక్క ఉపకరణము, పరమాత్మ యొక్క ఉపకరణము. ఈ సెంటెన్సులు మొత్తము ఆధారం, మొత్తం స్పిరిచువలిజం. ఈ ఒక్క సెంటెన్స్ పట్టుకుని మనం ఆలోచించగలిగితే ఇంకా మిగతా ఏమి మనం అధ్యయనం చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ద ఫార్ములా. ఏమని చెప్తుంది, ఈ శరీరము మనలో ఒక చేతనత్వం ఉంది, ఆ చేతనత్వం మనం ఏమని నమ్ముతామంటే అనేక జన్మల నుంచి పుట్టుకో వస్తూ ఉంటుంది అని. అదే ఖనిజ జగత్తు, వృక్ష జగత్తు, జంతు జగత్తు, జంతువులలో అనేక శరీరాలను అధిగమించి ఈ మానవ శరీరాన్ని పొందుతుంది. కానీ మానవ శరీరం పొందిన తర్వాత మనకి ఖనిజ జగత్తు నుంచి ఈ శరీరం పొందేంత వరకు ఉన్నటువంటి జ్ఞానం గుర్తు లేకపోతే వేస్తేగా. అది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం అధ్యయనం చేయవలసినటువంటిది, మనం జీవించవలసినటువంటి విధానం ఏమిటి అంటే మొట్టమొదట గుర్తించవలసింది ఈ సెంటెన్స్, మనమే నిజంగా జీవాత్మలము అని నమ్మితే మన జీవిత విధానము ఆ జీవాత్మ యొక్క కోరికకి అనుగుణ్యంగా ఉండాలి తప్ప శరీరం యొక్క కోరికకి అనుగుణ్యముగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శరీరం యొక్క కోరికకి అనుగుణ్యంగా మార్చేస్తున్నాం. శరీరానికి నొప్పి వస్తే రెస్ట్ తీసుకోవాలని, శరీరానికి బాధ వస్తే ఎదురు చెయ్యాలి అని. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రక్రియలోనే 20 రోజులలో ఇద్దరు లీడర్స్ ఆల్మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీని అంతటిని చెప్పినట్టారు ఎండలో. మరి వాళ్ళ జీవిత విధానం మామూలుగా మన జీవిత విధానం కూడా చూసుకుంటే చాలా లగ్జరీస్, మామూలు వ్యక్తులు కాదు కదా వాళ్ళు, చాలా అతి ఉచ్చమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు. ఎండనక వాననక 20 రోజుల పాటు హెక్టిక్ టూర్ చేయగలిగారు అంటే, అంటే మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి నిద్ర రాలేదనా, వాళ్ళు చాలా సిద్ధంగా ఉండాలనా, ఎండలో నడిచేది కదా రాజశేఖర్ రెడ్డి అయితే కొన్ని మన చంద్రబాబు నాయుడు గారు అయితే హెలికాప్టర్లో వెళ్ళారనుకోవచ్చు, కానీ హెలికాప్టర్లో వెళ్ళినా సుఖంగా ఏమి ఉండదు. దాని తర్వాత చాలా చోట్ల ఆయన మాట్లాడుతున్నప్పుడు స్నేహితుడు నిద్ర వచ్చి ఆయన కూడా చెప్తూ ఉంటాడు. అది ఒక నెగిటివ్ కమెంట్గా నువ్వు చూసుకుంటున్నావు, కానీ సంకల్ప శక్తి వాళ్ళ వయస్సుతో పోల్చి చూసుకుంటే వాజ్పేయి 8 కోడియట్లు మోకాళ్ళు ఉండవు, ఎన్ని బాధలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, అతి కష్టం మీద నడవగలుగుతాడు. కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు ఎన్నోంత పనులు మనం చూస్తున్నాం, ఏదైనా అనేసరికల్లా కాస్త ఒడి నిప్పులుగా ఉన్నాయి, బాధగా ఉన్నాయి, అదిగా ఉన్నాయి, ఇదిగా ఉన్నాయి. దీనంతటికీ అసలైనటువంటి కారణం ఏంటి అంటే, మనం శరీరానికి బానిసలాగా జీవిస్తున్నాం. శరీరానికి మనము స్వాములు అని జీవించటం లేదు, దాన్ని గోస్వామి అంటాం, ఇంద్రియాలతో స్వామి అంటాం. ఇక ఫస్ట్ స్టెప్ మనం ఆలోచించవలసింది, నేర్చుకోవాల్సింది అది, ఇంద్రియాలకి బానిసలుగా జీవించకండి. ఆ ఇంద్రియాలకి బానిసగా జీవించకండి అంటే అర్థం ఏంటంటే, శరీరానికి బానిసగా జీవించకండి. మన స్కూటర్ ఉంది, ఎక్కడికో వెళ్ళాలి 40 కిలోమీటర్లు, రోజు 2 కిలోమీటర్లు వెళ్తున్నాం, ఆ రోజు 40 కిలోమీటర్లు వెళ్ళాలి, ఒక రోజు 2 కిలోమీటర్లు వెళ్తున్నాం అని 2 కిలోమీటర్ల తర్వాత ఆపేసి దాన్ని, దానికి పూలమాలు వేసి అక్షింతలు వేసి దాన్ని స్నానం చేయించి చేయించాం కదా. రోడ్డు ఎలా ఉన్నా ఖచ్చితంగా దాన్ని మనం లక్ష్యం చేరేంత వరకు ఉపయోగిస్తాం. అలాగే ఈ శరీరాన్ని కూడా మన లక్ష్యాన్ని చేరేంత వరకు ఉపయోగించుకోవాలి అనేటటువంటి మానసిక స్థితి రావటం లేదు. లక్ష్యం ఏం లేదు, తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం. అండ్ మిగతావంతా కూడా ఎందుకు అంటే తోచటం లేదు కనుక. సినిమాకి ఎందుకు వెళ్తున్నాము, అందుకే దేవాలయాలకి వెళ్తున్నాము అన్న మానసిక స్థితి మనకి అర్థం అవ్వాలి అంటాడు. నువ్వు దేవాలయాలకు వెళ్ళి చేసేటటువంటి పని సినిమాకి వెళ్ళి చేసేటటువంటి పని కంటే గొప్పది కాదు. సినిమాకి వెళ్ళి నువ్వు ఏం నేర్చుకొస్తున్నావు అదే దేవాలయాలకు వెళ్ళి కూడా నేర్చుకుని వస్తున్నావు. అందుకని చిత్రమందిరం అంటే మంచిదే అంటాడు. వాటిని నథింగ్ రాంగ్ అనే వాటిని మందిరాలు అనొచ్చు వాటిని అంటే మనకే ఆ పాయింట్ మీద నవ్వు ఎందుకు వస్తుంది అంటే, ఇట్ ఈస్ ఏ రాంగ్ కాన్సెప్ట్. కానీ ఆ రాంగ్ కాన్సెప్ట్ అని తెలిసి కూడా నువ్వు మారకపోతే నీ మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది అంటాడు జ్వాలాజుడు. ముందు ఆ ప్రమాదాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ క్లాసులు ఇస్తున్నప్పుడు ముందు ఒక వార్నింగ్ గుర్తుంచుకోండి. గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ క్లాసులకు వస్తారా రారా అన్నది ఆలోచించుకోండి. ఏమిటి వాడు చెప్తాడు అక్కడ, ఇది విని నువ్వు దీనికి అనుగుణంగా నువ్వు ఆచరించకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఇరుక్కుంటావు. చాలా చాలా ప్రమాదంలో ఇరుక్కుంటావు. ఎలా? ఉదాహరణ చూసుకుందాం. ఓ రైలు యాక్సిడెంట్ అయింది, మనము ప్రయాణిస్తున్నాం, ఓ డాక్టరు ప్రయాణిస్తున్నాడు. వాడికి దెబ్బ తగలేదు, మనకి దెబ్బ తగలేదు, కానీ యాక్సిడెంట్ లో కొంతమందికి దెబ్బలు తగలే, కొంతమంది సీరియస్ గా ఉన్నారు. మనం ఆ జాగా నుంచి వెళ్ళిపోతాం, ఏమో మాట్లాడుకుందాం. డాక్టర్ కూడా వెళ్ళిపోతాడు. ఎవరు చెప్పండి, డాక్టర్కి చెప్పరు, ఖచ్చితంగా చెప్తాను కదా. నిజంగా వాడు కనుక గవర్నమెంట్ డాక్టర్ అయింది, అలాంటి పరిస్థితుల్లో వాడు వెళ్ళిపోయాడు అని తెలిస్తే ఏం చేస్తారు? ముందు వాడు ఉద్యోగానికి దిగుతాడు, దాని తర్వాత వాడి మీద కమిషన్ వేస్తారు, ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తారు. కర్మం చాలక వాడు మిలిటరీ డాక్టర్ అయ్యాడనుకో, కోర్టు మార్పులు చేసి పారేస్తారు. గత గురువు గారు చాలా జాగ్రత్తగా ఆ పదాన్ని వాడారు. ఈ దారిలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు యుగ సైనికులుగా ఉండాలి అంటే మీరు కోర్టు మార్షల్ అయిపోతారు నాయన, జాగ్రత్త. మీకు ఈ బాధ్యత తెలిసి ఈ కాలంలో మీరు దీనికి తగినట్టు జీవించకపోతే, దీంట్లో చెప్పినటువంటి జీవిత విధానానికి అనుగుణంగా మీరు జీవించకపోతే తెలుసుకుని వెళ్ళాలి. కానీ తెలుసుకోవటంలో రెండు రకాలు ఉంటాయి. అది మీరు ముందే చిక్కు పెట్టేసుకోవచ్చు, నా ఇదంతా అవి చేస్తాడు, మాకు సినిమాకి వెళ్ళటం కంటే ఇది చాలా బాగుంది, ఖర్చు లేకుండా హ్యారీ పాటర్ సినిమా లాగో, లేకపోతే నేను ఏదో సినిమా చూసానంటే సినిమా కంట్యూస్ సినిమా లాగో. కంట్యూస్ సినిమాలో ఏంటి అంటే వాడు 10వ శతాబ్దంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, 21వ శతాబ్దంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఇది చాలా బాగుంది, అట్లాంటిక్ పీరియడ్లో ఇలా జరిగిందిట, విభేదియన్ పీరియడ్లో ఇలా జరిగిందిట, అలా బాగుంది. లేకపోతే అదే ఆదిత్య 369 లాగా వాడు ఫ్యూచర్ గడిపోతూ ఉంటాడు, ఫ్యూచర్ గడిపోతే ఇలా జరుగుతుందిట. కానీ యాక్చువల్గా వాడు సినిమా చూసేసిన తర్వాత ఎలా జీవిస్తున్నాడో వాడు అలాగే జీవిస్తున్నాడు. అలాగే మీరు కూడా ఈ గృహ మనోవిజ్ఞానం విన్న తర్వాత అలాగే జీవిస్తే సినిమాకు వెళ్ళినటువంటి ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది, అంతకంటే పెద్దది ఉండదు. కాదు, నేను సినిమా చూస్తున్నాం అనుకున్న వాడికి ఓ సైంటిస్ట్ అవ్వాలని ఏది రూల్ ఉంటుంది, ఆదిత్య 369 చూశాక అది ఎంత కరెక్ట్ అనేది మనకు అనవసరం. కానీ నిజంగా ఒక సైంటిస్ట్ దాన్ని చూశాడు అనుకో, క్రిటిసిజం మొదలెడతాడు, అసలు అలాంటి క్లెయిమ్ ఉంటుందా, అలా జరుగుతుందా, లేకపోతే ఆ దోషాలు తప్పు, ఆ టైంలో ఇలా ఉండేది కాదు, ఇలా ఉండాలి, అలాగే భవిష్యత్తు గురించి వాడు చూపించిన దాన్ని కాదు, రెడీ యాక్టివిటీ వచ్చినంత మాత్రం అలా అవ్వకూడదు అనేసరికి అలా ఏమైపోయింది, వాడి మానసిక స్థితి మారింది. మీకు అర్థమవుతుంది అవగాహన, ఆ మానసిక స్థితి మార్చుకోవాలి మీరు. ఇంకేంటే మానసిక స్థితి మారింది అనడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మీ భౌతిక జీవితం మారిపోతుంది. భౌతిక జీవితం మారలేదు అంటే మీ మానసిక స్థితి మారలేదు అని అర్థం. అందుకని దీన్ని గృహ మనోవిజ్ఞానము అంటారు. రిమెంబర్ దట్ కాన్స్టెంట్ స్టడీ అండ్ అప్రహెన్షన్ బై ద ఇయర్ అండ్ ఐ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఎట్ ద ఏజ్లెస్ విజ్డమ్ సెరింగ్ ఓన్లీ టు ఇంక్రీజ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ప్రొడ్యూస్ బ్రెయిన్ ఫిటింగ్ అండ్ స్టేల్నెస్ with subsequent revolt for instruction. Only that which is brought into use in the life is of practical value and retains its livingness. Sincerity is the first thing for which those of us who teach inevitably look. This is an adhavatamera. Yenjaptinalakravadu. Chadivinde chadivi, chadivinde chadavatamalla, acharyala rakapodamalla gorjaptindi. Brain sag ustindi. ఎందుకు చదువుతున్నామో, ఎందుకు అది చేస్తున్నామో చేయకపోవటం వల్ల. ఇంకట మేము అంటే పరమ గురువులందరూ ఏం చూస్తున్నాము అంటే మీరు సిన్సెరిటీ అంటే ఏంటి, చెప్పింది చెప్పినట్టు ఆచరించగలిగేటటువంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు అని మేము వెతుక్కుంటున్నాము. లెట్ మీ రిమైండ్ దోస్ ఐ రీచ్ త్రూ దీస్ బుక్స్ దట్ ద మెయిన్ రిజల్ట్ ఐ లుక్ ఫార్ ఈజ్ వన్ ఆఫ్ గ్రూప్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ and not that of individual benefit. అంటే మొట్టమొదట ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి లాభాల నుంచి దీనివల్ల ఏమీ రాదు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గ్రూప్ కోఆపరేషన్, కలిసిమెలిసి మీరు ఎలా పనిచేయగలరు అనేది నేర్చుకోండి. బై స్టడీయింగ్ అండ్ రీడింగ్ విత్ కేర్ ఏ గ్రూప్ ఇంటర్ప్లే ఇస్ బెటర్, ద గ్రూప్ బికమ్స్ మోర్ క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్, the units in it more closely linked together
and as a group more closely blended in the unfolding plan of the great one.
దీనికి ఉదాహరణగా మనం మోడర్న్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఓ మెడికల్ స్టూడెంట్, ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటే గ్యారంటీగా వాడికి చెప్పబడేటువంటి టీచింగ్ ఇండివిజువల్గా చెప్పబడదు. ఇంతవరకు ఒక ఉండం కదా, యూ కెనాట్ బికమ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండివిజువల్ స్టడీ. నీ ఒక్కడికే చదువు చెప్పరు, నీ ఒక్కడి కోసమే ఇన్స్టిట్యూషన్ ఉండదు. కానీ ఇన్స్టిట్యూషన్లో ఒక గ్రూప్గా చేరినప్పుడు ఆ గ్రూప్ అందరికీ కలిపి చెప్పేది నీకు వ్యక్తిగతంగా లాభించవచ్చు. ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. కానీ అంటే ఈ ఎడ్యుకేషన్ని ఒక గ్రూప్ ఎడ్యుకేషన్ లాగా మనం నేర్చుకోవటం లేదు. ఏ విధంగా అయితే ఎంఏ సైకాలజీ అని మనం ఉదాహరణ తీసుకుంటే ఎంఏ సైకాలజీ ఒకరికి చెప్పరుగా. ఒకవేళ మేము కాదండి ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చదువుతున్నాము అంటే అక్కడ కూడా గ్రూప్లో చదవాల్సిందే, అని గ్రూప్కి ఎగ్జామినేషన్ రాయాల్సిందే. నీ ఒక్కడి కోసం వేరుగా ఎగ్జామినేషన్ పెట్టరు వాళ్ళు. ఇంకా మళ్ళీ నువ్వు అక్కడ ఒక గ్రూప్ రీడింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆ గ్రూప్ రీడింగ్ అనేది మనకి అర్థం కావటం లేదు, గ్రూప్ లివింగ్ అనేది అర్థం కావటం లేదు, గ్రూప్గా ఒక పని చేయాలి అనేది అసలు అర్థం కావటం లేదు. ట్రై టు టాబ్యులేట్ హౌ ద త్రీ లైఫ్ ఆఫ్ పూజ గురుదేవ్ శ్రీరామ్ శర్మ ఆచార్య గైడెన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ రైటింగ్ బోర్డ్. ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య జీవితము మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్తాడు, నేను వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జగత్తులో పరిపూర్ణత నా నాలుగవ జన్మలో పొందాను అంటాడు. అంటే కబీర్దాస్గా నేను పొందలేదు, సమర్థకుడు రామదాస్గా నేను పొందలేదు, శ్రీరామకృష్ణ పరమహంసగా కూడా నేను పొందలేదు. ఇది ఆయన ఎందుకు రాశాడు, స్పిరిచువలిజము ఆయన చెప్పేది ఆయన శిష్యులకి అర్థం అవటానికి. ఆయనకి 12th century పుట్టిన కబీర్ దాస్ దగ్గర నుంచి ఈ 21st century అంటే సుమారు 800 సంవత్సరాలు పట్టింది ఆయనకి సమర్పణ యోగం నేర్చుకోవటానికి. ఎలాంటి వాడు ఆయన, ఈ జన్మలన్నింటిలోనూ కూడా ఆయన మొత్తము జీవితాన్ని దీనికోసం ధారపెట్టాడు. వేర్ మినిట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈ వర్క్ సైజ్ అంటే 800 సంవత్సరాలు పెట్టింది ఆయనకి సమర్పణ యోగం అర్థం చేసుకోవటానికి. ఇంకొక చిన్న మాట ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, రహస్య మనోవిజ్ఞానము అన్నా సమర్పణ యోగము అన్నా ఒకే. చివరికి రహస్య మనోవిజ్ఞానంలో కూడా మన మనస్సుని మన ఉచ్చ చేతనత్వానికి సమర్పణ చేసుకోవటం నేర్చుకుంటాం మనం. ఇంకేత రహస్య మనోవిజ్ఞానం అన్నా అదే, సమర్పణ యోగం అన్నా అదే. ఇంకేత జ్వాలాకులు ఏదైతే సమర్పణ యోగము రహస్య యోగము అని చెప్పాడో అది శ్రీరామ శర్మ ఆచార్యులు సమర్పణ యోగంగా చెప్పాడు. అరవిందో దాన్ని సూపరామెంటల్ డిసెంట్ అని చెప్పాడు. సివివి గారు ఏమన్నారు అంటే, నమస్కారం మాస్టర్ సివివి హృదయంలో తెలుసుకుంటే నోరు నుంచి కూర్చోండి. రమణ మహర్షి ఏమన్నాడు, ఏం చేయాలి అంటే నువ్వేమి చేయక్కర్లేదయ్యా, నువ్వు ఊరికే ఉండబ్బా అన్నాడు. నువ్వేమి చేయకుండా ఉండాలి అని, మనకి ఎంత ఆశ్చర్యంగా ఉండాలి అంటే ఏమి చేయకుండా ఎలా ఉండగలమని ప్రశ్నిస్తున్నాను. ఏమి చేయలేకపోతే, కోరికలే లేకపోతే అసలు జీవితం ఎందుకు, ఆలోచనలే లేకపోతే అసలు జీవితం ఎందుకు. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క కబీర్ దాస్గా ఆయన ఏం చేశాడు, సమర్థకుడు రామదాస్గా ఆయన ఎలా జీవించాడు, రామకృష్ణ పరమహంసగా ఆయన ఎలా జీవించాడు, ఈ రహస్య మనోవిజ్ఞానం ఆధారంగా ఈ క్లాస్ లైఫ్ యొక్క మీద ఆలోచించాడు. ఎందుకు ఆలోచించమని చెప్తున్నాను, అక్కడ ఈయన చెప్పినవి చాలా ఆయన జీవితంలో మనకి చేసి చూపించినట్టు కనిపిస్తుంది. కానీ జీవితము అంటే ఇక్కడ ఏమైంది, ఒక జీవితం అలా జీవాత్మ ఒక సిరీస్ కనిపిస్తుంది. కానీ అందులో ఆయన ఏం చెప్తాడు, మెయిన్ జీవితాల గురించే చెప్పాడు. ఇప్పుడు బీఎస్సీ మనం చదివితే 3 సంవత్సరాలు చదువుతాం, అందులో అనేక పరీక్షలు ఉండొచ్చు, అనేక మధ్య మధ్యలో జరుగుతూ ఉండొచ్చు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్చిలో జరిగే పరీక్ష, మార్చిలో జరిగే ఒక వీక్ మోర్ ఇంపార్టెంట్. మిగతా సంవత్సరం అంతా ఇంపార్టెంట్ కాదు. అంటే 365 రోజుల్లో పరీక్ష ఎన్ని రోజులు జరుగుతుంది, మ్యాక్సిమము మంది 7 పేపర్స్ కంటే ఎక్కువ ఏవి ఉన్నట్టు నాకు గుర్తులేదు ఏ ఇయర్లీ పరీక్ష. అంటే నేను మొత్తం 365 రోజుల్లో నువ్వు సంపాదించిందంట వన్ వీక్ లో. అలాగే ఈయన 700 సంవత్సరాల్లో శ్రీరామ శర్మ ఆచార్య కబీర్గా ఒక జన్మ, సమర్థుడు రామదాస్గా ఒక జన్మ, శ్రీరామకృష్ణ పరమహంసగా ఒక జన్మలో ఇది టెస్టింగ్ పీరియడ్స్ అనమాట. ఆ పీరియడ్స్ లో ఆయన అనుభూతించింది. ఇవరికి మధ్యన ఏం చెప్తాడు ఆయన ఆత్మగతుడు, ఈ మధ్యన నేను చాలా సార్లు కూర్చాను 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 కూర్చాను, అది అంత ఇంపార్టెంట్ కాదు అంటాడు. అంత ఇంపార్టెంట్ కాదు అంటే రోజు కాలేజీకి వెళ్ళి రావటం ఇంపార్టెంటే, కానీ పరీక్ష రోజుల్లో కాలేజీకి వెళ్ళి తీరాలి. మిగతా రోజుల్లో నువ్వు కష్టం మిస్ అయినా ఏదైనా ఒక జన్మలో కొన్నిదే చాలా జన్మ కష్టపడ్డాను, ఈ జన్మ లెట్ మీ రిలాక్స్ అది తెలిసిపోతూనే ఉంటుంది. ఆ జన్మ లెట్ మీ రిలాక్స్ అనేటువంటి జన్మ పుట్టుక నుంచి తెలుస్తుంది. అది రిలాక్సేషన్ ఓరియంటెడ్ జర్నీ అని మిగతా జన్మల్లో చాలా క్లియర్ కట్గా మనోశ్రీకి వెళ్తున్నాం అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎనీ స్టూడెంట్ హూ థింక్స్ క్లియర్లీ అండ్ అప్లైస్ ద టీచింగ్ టు హిస్ డైలీ లైఫ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ మోస్ట్ వాల్యుబుల్లీ టు ద గ్రూప్ అవెన్యూ. ఇప్పుడు వచ్చేసరికి చాలా పెద్ద క్వశ్చన్ మనం ఏం చేస్తామంటే, మరి అందరూ కలవటం లేదండి, మేము చెప్తున్నామండి రమ్మంటున్నామండి, ఎవరు రావటం లేదండి సినిమా హాల్కి, ఎవరు రమ్మంటున్నాడు పొలిటికల్ మీటింగ్కి, ఎవరు రమ్మంటున్నాడు కాదండి. వాదనకి ఏం చెప్తాం, వాళ్ళు డబ్బిచ్చి తోడుకు వస్తున్నారండి, డబ్బిచ్చి అందరినీ తెలుగు రావటం లేదని మీకు తెలుసు మనకి తెలుసు. పొలిటికల్ మీటింగ్స్ లో లక్షలాది మంది వస్తే మీ ఉద్దేశం లక్షలాది మందిని వాళ్ళ లారీలో చూపిస్తున్నారు. దే మేబీ కమింగ్ బ్రింగింగ్ సంబడి, కానీ ఎక్కువ మంది వాళ్ళంతటా వాళ్లే వెళ్తున్నారు. మరి దీనికి ఎందుకు రావటం లేదు, దీనికి ఎందుకు చేయటం లేదు, మోటివేషన్ లేదు, దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటో తెలియటం లేదు, దీనివల్ల వచ్చేటటువంటి ప్రపంచానికి జరగబోయేటటువంటి లాభాలు ఏంటో తెలియటం లేదు. కనుక ఎనీ స్టూడెంట్ హూ థింక్స్ క్లియర్లీ, వాడు ఒక్కడు స్పష్టంగా ఆలోచించుకోగలిగి అందులో చెప్పబడినటువంటి విధానాన్ని వాడి జీవితంలో వాడు పెట్టుకోగలిగితే దట్ ఈస్ ఇనఫ్. అది మనం చాలా గుర్తుంచుకోవాలి. దాన్ని శ్రీరామ శర్మ చేయాలి చాలా సింపుల్ గా చెప్పారు, నువ్వు మారితే అంటే డోంట్ ట్రై టు చేంజ్ అదర్స్, మిగతా వాళ్ళని మార్చడం కాదు ఇక్కడ చెప్పేది. మారిన వాళ్ళు కలవండి, చాలా తేడా ఉంది, రెండు స్టేట్మెంట్స్ కి తేడా లేదా. ఆ మారిన వాళ్ళు ఎప్పుడు కలవగలరు, మనకి స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంటాయి. తిరునాళ్ళు జరుగుతుంటాయి, తిరునాళ్ళు 3 రోజులు 4 రోజులు కూడా జరుగుతుంది. ఎన్ని లక్షల మంది దానికి వెళ్తారు, డబ్బు ఖర్చు పెట్టి వెళ్తారా, లేకపోతే తిరునాళ్ళు జరుగుతుంది రక్ష రాకపోతే బాగుండదు అని వీళ్ళు డబ్బిచ్చి తీసుకెళ్తారా, మీకు తిండి భోజనం అన్ని ఇస్తాను మీరు అక్కడ, అక్కడ ఏదైనా హోటల్స్ ఉంటాయా తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు, గొడ్డు మీద పడుకోవాల్సిందే, గడిచింది ఏదో తినాల్సిందే, దానికి వెళ్ళగలుగుతున్నాం కదా. అంటే తిరునాళ్ళకి వెళ్ళగలిగేటటువంటి మానసిక స్థితిలో కూడా ఈ విషయాల గురించి చర్చించుకునే వాళ్ళు లేరు అంటే ఈ విషయం వాళ్ళకి బోధపడలేదు కదా. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అక్కడ ఏమంటారు, ఇది ఫ్యాక్టరీస్ కి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏంటంటారు మీకు తెలుసు, పేరెంట్స్ కి తెలుసు, అందరికి తెలుసు, ఫీల్డ్ చూసులో ఎన్ని ఉండదు, అంతేగా మీకేం తెలియదు. వాడు ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినా వాళ్ళు చూపించిన యాక్చువల్ గా ద రియల్ ఫ్యాక్టరీ కానీ రియల్ వర్కింగ్ ప్రాసెస్ కానీ వాడు గ్యారంటీగా చూపించారు. చూపిస్తే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వీళ్ళు ఇంకో కంపెనీ ఇమీడియట్ గా పెట్టేసుకోగలరు. కానీ తమాషా ఏంటంటే చూడటానికి వెళ్లే వాళ్ళు మూస్తే వెళ్ళరు, ఆ చూపించడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని చూపించారు. కానీ వెళ్తున్నాం కదా దానికి, పనికి రాదు అని చెప్పి, సరే పనికి వస్తుంది అని తెలిసినప్పుడు ఎంతెంత దూరాలు వెళ్ళాలి మనం. కానీ మనం ఏమంటాం, మా ఇంటి పక్కనే ఉండాలండి లేకపోతే మేము ఎలా వెళ్తాం, మరి చాలా దూరం నుంచి రావాలండి ఎలా వెళ్తాం. ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్స్ ఉండరు, లాబొరేటరీ ఉండదు ఈ కాలంలో చాలా చోట్ల, నాకు తెలియదు విన్నదే అది ఎంతెంత దూరాలు వెళ్తున్నారు స్టూడెంట్స్, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు, ఒకళ్ళ ఇతర వెళ్ళేది అలాగా. ఇంకేత దీనికి మనం ఎంత విలువ ఇస్తున్నాము అనేది మన ఆచరణ బట్టి ఉంటుంది తప్ప మనం మాట్లాడాలి కాదు.
spiritual work must go forward because of the free choice and self-initiated effort of the individual student. కానీ ఇక్కడ రెండింటికి ఒక చిన్న తేడా చెప్తున్నాడు. ఇంకా తేడా చెప్తున్నాడు అంటే ఆధ్యాత్మికతలో భౌతిక జగత్తులో ఉన్నటువంటి తేడా ఏంటంటే, భౌతిక జగత్తులో బయట నుంచి మోటివేషన్ ఉంటుంది. మీ వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడా, అవును మా వాడు ఇంజనీరింగ్ చదువుతున్నా అంటే చదువుకునే పిల్లవాడికి గర్వంగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రం భలే గర్వంగా ఉంటుంది. మా వాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు అంటే చాలా ఆనందం, వాడి షీట్ రాలేదండి, బీఫామ్ షీట్ చదువుతాడంటే వాడికి షిక్ ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రులు సిగ్గుపడతారు. అంటే ఏంటి మోటివేషన్ దేని మీద ఆధారపడి ఉంది అక్కడ? బయట వాళ్ళు, బయట వాళ్ళందరూ ఏది చదివితే మంచిదంటారో అది చాలా మంచిది. కానీ ఆ బయట వాళ్ళకి తెలియనటువంటి చాలా గొప్పతనం ఏంటంటే, కోట్లు కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిఏ చదువుతో బయటికి కాలు పెట్టి గెంతు వేసినటువంటి వాళ్ళే. పెద్ద ఉదాహరణ ఏంటి అంటే మీ కంప్యూటర్ బిఏ ఎకానమిక్స్ చదువుతో ఇది చదువు రాదు, నువ్వు మార్కులు రావటం లేదు అని ఒక సంవత్సరం, నెక్స్ట్ సెమిస్టర్ లో కూడా వాడు డి గ్రేడ్ ఎఫ్ గ్రేడ్ ఇంకా తక్కువ గ్రేడ్ వచ్చింది వాడు ఎకానమిక్స్. నువ్వు ఎందుకు పనికిరాను ఆయన, నువ్వు దద్దమ్మది ఎకానమిక్స్ నీకు వంట పట్టదు అని చెప్పాడు. చివరికి వాడు ఏం చేస్తున్నాడు, ప్రపంచం యొక్క ఎకానమీని కంట్రోల్ చేస్తున్నాడు. అది చూసిన ఇటు తల్లిదండ్రులకి బుద్ధి రాదు, ఇటు పిల్లలకి బుద్ధి రాదు. నేను ఎవరినైనా అన్నాను అనుకోండి, మీరు బిల్ గేట్స్ అంత వాళ్ళు అయిపోయిందండి, నేను ఎక్కడ అవుతానండి? బిల్ గేట్స్ అలాగే. దానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే, స్పిరిచువలిజంలో ఫ్రీ చాయిస్ అండ్ సెల్ఫ్ ఇనిషియేటెడ్ ఎఫర్ట్ ఉండాలి, అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పటం లేదు. ఫ్రీ చాయిస్ లేదు నీకు, నీకు సిలబస్ ఇచ్చాము నువ్వు ఇంతే చదవాలి, అంతకంటే చదివితే మాకు అనవసరం, నువ్వు పనికిరావు, అది స్పిరిచువలిజంలో లేదు, లిమిటేషన్ లేదు. నీ యొక్క దమ్ము నువ్వు ఎంత తొందరగా ముందుకెళ్ళుకోగలిగితే అంత తొందరగా ముందుకెళ్ళుకోవచ్చు. అసలు పతంజలి అని ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ అది ఆధ్యాత్మిక జగత్తులో శాస్త్రం, అది యోగ శాస్త్రం. అందులో వాడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇప్పటికి తీవ్ర సంవేగానం ఆసన్న, నువ్వు ఇప్పుడే వెళ్ళుకోవచ్చు అక్కడికి అంటే, ఇంకా మళ్ళీ టైము 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అది ఏం లేదు. కానీ నేనేమవుతాను అనేటటువంటి వాడు 20 ఏళ్ళు కాదు, ఈ జీవితాంతం ప్రయత్నించిన వాడు. ఇంకంటే ఎఫర్ట్ ఉండదు, లూక్ బామ్ యాటిట్యూడ్. దీనికి ఒక కథ ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను చెప్పేది కథలు కథలు మాత్రమే కాదు, మన జీవితాన్ని అద్దం పట్టి చూపిస్తాయి. అక్బరు బీర్బల్ కథ. బీర్బల్ ఒకసారి ఏం చేస్తాడంటే, చెట్టుకి నీళ్లు ఒక ముంటలో నీళ్లు పోసి, బియ్యం పోసి, పప్పు పోసి పైన చెట్టుకి కింద నుంచి అరికొలలు తీసుకుంటాడు. ఎందుకు తీసుకున్నామంటే, ఉంచుతున్నాను నేను చెట్టు తినాలి కదా అంటే ఉంచుండాలి. అలా పూర్తిగా నేను చెప్పలేదు, కానీ ఆ పాయింట్ ఇంతవరకు గుర్తుంచుకుంటే చాలు. లూక్వామ్ యాటిట్యూడ్తో నేను రోజు పూజ చేస్తున్నామండి, నేను చాలా భక్తున్నామండి, నేను రోజుకి ఒకసారి గాయత్రి మంత్రం చేస్తున్నామండి, వారానికి ఒకసారి గాయత్రి యజ్ఞం చేస్తున్నామండి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా మా మూడు బాగుండి మా గోరుకొచ్చి ఏదైనా వెరైటీగా కావాలి అనుకున్నప్పుడు యజ్ఞానికి వెళ్తూ ఉన్నామండి, మూడు చేస్తే కమ్మవుతుంది, అది మనకి అర్థం అవ్వాలి. కానీ అవంతా తప్ప అవుతే ఎల్కేజీలో పిల్లవాడిని చదువుకోవటానికి పంపించాం మనం, ఏమి పంపిస్తాం అక్కడ ఆడుకుంటాడు అని, అక్కడ ఎవడైనా సీరియస్గా వాడి చదువు చెప్పటం మొదలెడితే ముందు ఆ టీచర్ని తెలుపాం మనం, బుద్ధి ఉందా లేదా అంత చిన్న కుర్రాన్ని పట్టుకుని నువ్వు చదువు చెప్తానంటావు, వాడికి మూడు ఉంటే చదువుకుంటాడు, మూడు లేకపోతే చదువుకోవడదు. ఓటో క్లాస్ స్టేజ్ ఎల్కేజీ స్టేజ్, ఇంకా ఓటో క్లాస్ కూడా కాదు. ఆ స్టేజ్లో స్పిరిచువలిజంలో గురువులు ఏం చెప్తారంటే, సరే ఆయన మూడుసారి గాయత్రి చేసుకో, మూడుసారి గంట వాయిద్యం చేసుకో, నువ్వు అగ్రహీ ఎందుకు చేసుకో, పక్కన పెట్టే అయిపోయింది పూజ. కానీ ఎన్ని జన్మలు అలా ఉంటాము, అదే పూజ అనుకుంటూ ఎన్నాళ్ళు మనం బతుకుతాము, అది మనకి రావాలి. బికాస్ ఆఫ్ ద ఫ్రీ చాయిస్ మనం అర్థం చేసుకోవాలి, అది లిమిట్ అయిపోయింది, ఇంతేనా, ఇది మాత్రమేనా ఆధ్యాత్మికత, జపం చేసుకుంటూ కూర్చున్నాము, పూజలు చేసుకున్నాము. కొన్ని మనం పూజలు చేయకపోతే మస్జిద్కి వెళ్ళామని వాడు ఏం చేయడు, లేకపోతే ఆది వాళ్ళన్నాడు ఒకసారి మేము బయట చేతిలో పట్టి ఇందుగానే కాదు. అక్కడ ఎనీ రిలీజియస్ యాటిట్యూడ్ ఆ ధర్మం యొక్క వేడి ఎందుకు పోయింది అంటే, అది ఒక నటన అయిపోయిందంటే, హిందూ అయితే ఇలా ఉండాలి కాబోదు, ముస్లిం అయితే ఇలా ఉండాలి కాబోదు, క్రిస్టియన్ అయితే ఇలా ఉండాలి కాబోదు, సిక్ అయితే ఇలా ఉండాలి కాబోదు, కానీ ఎలా చేసినా వాళ్ళ యావరేజ్ మానసిక స్థితి కానీ వాళ్ళ జీవిత విధానం చూస్తే ఏమీ తేడా లేదు. గడ్డ ఉండొచ్చు, ఉద్దు పొడుగులో తేడా ఉండొచ్చు, ఆహారపు అలవాట్లో తేడా ఉండొచ్చు, కానీ కోరికల్లో ఏమీ తేడా లేదు. ఆహార నిద్ర భయం ఐదు నుంచి సామాన్యమైతే ఇంతకంటే ఎక్కువ మనం ఏమి చేయటం లేదు. ఇంకా ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో దూరటానికి అతను ఒక ఫండమెంటల్ ప్రాపోజిషన్ ఇచ్చాడు. సిద్ధాంతం ఉండాలి కదా, ఒక ప్రిన్సిపల్ ఉండాలి కదా. ప్రిన్సిపల్ అంటే అలాగా, నిప్పు అంటే ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది, దాన్ని నిప్పుకుంటే కాలుస్తుంది. నీరు ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అలాగా ఒక లక్షణాలు ఉంటూ ఉంటాయి కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మొదటి లక్ష్యం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సబ్స్టెన్స్ ఈజ్ ఇంపెల్డ్ బై అర్జెంట్ పర్పస్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ డివైన్ ఇంటెంట్. మళ్ళీ చదువుతాను, చూసుకోండి. సబ్స్టెన్స్ ఈజ్ ఇంపెల్డ్ బై అర్జెంట్ పర్పస్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ డివైన్ ఇంటెంట్. పదార్థమేమో అర్జెంట్ పర్పస్, పర్పస్ అంటే లక్ష్యం, అర్జెంట్ అంటే అతి తొందరగా సాధించవలసినటువంటి లక్ష్యం, ఇంపెల్డ్ అంటే తోయబడుతున్నది. అంతేత పదార్థము ఒక తీవ్రమైనటువంటి వేగముతో ఒక లక్ష్యము వైపుకి తోయబడుతున్నది అని మనకు గుర్తుండాలి. మనకు పదార్థం అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, పనికిరాంది, ఒక ఇప్పుడు సర్వంది, రాయి ఉంది, ఇను ఉంది, ఇవంతా ఏమనిపిస్తున్నాయి, ప్రాణం లేని బతికే లక్ష్యం అది ఏమీ లేదు అని. కానీ ఈశోటరిక్ సైకాలజీ ఏం చెప్తుందంటే, నువ్వు మొట్టమొదట ఆ మానసిక స్థితి నుంచి బయటపడు, పదార్థము విలువ లేనిది కాదు, అది మనకంటే తెలివైనది. ఆ పదార్థము ఈజ్ ఇంపెల్డ్ బై అర్జెంట్ పర్పస్. ఆ మాట యొక్క పదాల యొక్క తీవ్రత అర్థం చేసుకుని, ఇంపెల్డ్ అంటే తెలియబడటం, ప్రొపెల్డ్, దాని నుంచి అది వెళ్ళటం లేదు, అది తెలియబడుతుంది. పదార్థిని తొయ్యబడుతుంటే మనిషి ఎంత తొయ్యబడాలి, ఎలా తొయ్యబడుతుంది, విత్ అర్జెంట్ పర్పస్. దానికి ఒక లక్ష్యం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ పదార్థము అది ఎందుకు ఆ శరీరం ధారణ చేసిందో అంటే మినరల్ కింగ్డంలో రాయిగా సిలికన్గా, ఇప్పుడంతా సిలికన్ వ్యాలీ, ఆ వచ్చిన చుట్టూ మ్యాజిక్లన్నీ చేస్తాను. ఎందుకు చేయగలుగుతున్నావు నువ్వు మ్యాజిక్, దాంట్లో లక్షణాలు ఉన్నాయి కనుక, దానికి ఆ లక్షణాలు లేకపోతే నువ్వేం చేయదు, నువ్వేం చేయలేవు. దానికి ఆ లక్షణం ఎందుకుంది, ఆ లక్షణం నుంచి అది ఏమాత్రమైనా పక్కకి వెళ్తుంది, అది పక్కకు వెళ్ళదు. నువ్వు కొనుక్కు తెచ్చుకుని సడన్ గా బంగారంగా మారిపోతే మనకి నచ్చుతుంది, కానీ బంగారం వస్తూ కొనుక్కు తెచ్చుకుని అది సడన్ గా ఇనువుగా మారిపోతే, కానీ అలా జరగదుగా. ఇట్ ఈజ్ ఇంపెల్డ్ బై పర్పస్. ఒక దాని వెనకాతల ఒక శక్తి పనిచేస్తోంది అని అర్థం కావటమే మనకు. కానీ సైన్స్ మాత్రము తెలియకుండా అంతవరకు వచ్చింది, అదే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అసలు మన ఊహకి రాదు అసలు పదార్థానికి లక్ష్యం ఉంది అని. ముందు అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకేంటే మనం కూడా ఎక్కడో ఖనిజ జగత్తు నుంచి ఇన్స్టిట్యూట్ వరకు వచ్చాం మనం. ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాము, కష్టపడ్డాక చదువుకున్న తర్వాత ఉద్యోగం దొరకపోతే ఎవరిని చెబుతున్నాం మనం, గవర్నమెంట్ అని చెప్తున్నాం కదా. అలాగే ఈ ప్రపంచాన్ని నడిచేటటువంటి ఒక గవర్నమెంట్ ఉంది. మానవ శరీరం వచ్చాక దాని తర్వాత లక్ష్యం మనకి అర్థం అవ్వకపోతే ఎవరిని పెట్టాలి, ఈ సృష్టి వ్యవస్థని నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్ని పెట్టాలి. కానీ ఆ గవర్నమెంట్ చాలా డైరెక్ట్ గా చెప్తుంది, మీరు పిచ్చివాడల్లా, ఈ గవర్నమెంట్ అది మీరేం సాధించుకోక్కర్లేదు. మీరు ఆ దైవీ ప్రణాళిక అర్థం చేసుకుంటే మీకు తిండి కానీ మీకు కావాల్సినవి కానీ వాటంతా అవే మీకు వస్తాయి. సీకి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు క్రైస్ట్. మొట్టమొదట నువ్వు దైవీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయి, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఇంటు యూ, మిగతావన్నీ కూడా మీకు వాటంతా అవే వస్తాయి. క్రిస్టియన్ ఇది మనం ఎందుకు చెప్తున్నాము అంటే, పాప ఈయన క్రిస్టియన్ వాళ్ళకి రాశాడు కనుక. కానీ మనకి కృష్ణుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, అనన్యా చింతయంతోమ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాది యుక్తానాం యోగక్షేమం మహాన్. అనన్యమైనటువంటి చేతనత్వంతో ఆ లక్ష్యం వేసే ఈ మానవ శరీరం ఎందుకు వచ్చింది అనేటటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు యోగక్షేమాలు వస్తాయి. దీనికి ఒక కథ గురువు గారు చెప్తూ ఉండేవారు, ఆ కథ కూడా గుర్తుంచుకున్నారు. అక్బర్ బీర్బల్ కథ గుర్తుంది కదా, ఒకటి దేనికి చెప్పానది ఇంతే. రోజుకు ఒక అగ్గిపుల్ల గీసినంత మాత్రాన మీరు లక్ష్యానికి వెళ్లరు, మహామంటగా మారాలి, మహాజ్వాలగా మారితే తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే లక్ష్యం వస్తుంది అని చెప్పాను ఆ కథ. ఇప్పుడు కథ గుర్తుంచుకోండి, రెండు రకాలుగా చెప్పేవారు ఆ కథ. మీకు ఏ రకంగా నచ్చితే అది. ఒకటేమో దేవాలయాన్ని కట్టడానికి కూలీవాళ్లు పనిచేస్తూ ఉంటే ఒక కూలీవాడు మీరు దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏం చెప్పాడంటే, నాకు కర్మ కాదండి, నేను బాగా చదువుకున్నాను, నాకు ఉద్యోగం దొరకలేదు. ఇంకా వాడికి ఎన్ని రకాల ఎన్ని వ్యవస్థలను తిట్టారో అన్ని రకాలుగా తిట్టాడు వాడు. ఇంకోడు, నాకు బాధ్యత ఉంది, నా కుటుంబాన్ని పోషించేటటువంటి బాధ్యత ఉంది కనుక ఈ పని చేస్తున్నాను. మూడోవాడు ఏం చెప్పాడు, ఈ దారం బట్టి ఎంతమంది మహాత్ములు వస్తారో ఈ దేవాలయాన్ని, నేను పెట్టినటువంటి రాయి మీద ఎంతమంది మహాత్ములు కూర్చుంటారో అని ఆనందిస్తున్నాను అన్నది. అది వాళ్ళు పెట్టతాయి. మీ భౌతిక జీవితంలో ఏ మార్పు రాదు ఇది తెలుసుకోవటం వల్ల అది గుర్తుంచుకోవాలి. అందుకు ఈ ఉదాహరణ చెప్పేది, భౌతిక జీవితంలో నువ్వేం చేస్తున్నావు అదే చేస్తున్నావు. కేవలము నీ మనస్సు మారిపోతే ఫలితాలు మారిపోతాయి. యుద్ధంలో ఎన్ని వేల మంది నువ్వు చంపితే నీకు అంత ప్రేచర్, ఓ మెడల్ ఇస్తారు, ఓ పరమవీర చక్ర ఇస్తారు, వీడు చాలా గొప్పవాడు అంటాడు. కాదు అని నువ్వు ఎవరినైనా కోపం వచ్చి మెడల్ చేసుకో, నేను ఊరు తీసేస్తాడు. ఇంకేత హత్య చేయటం అక్కడ కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? మానసిక స్థితి. మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి మానసిక స్థితి ఏంటంటే జీరో మానసిక స్థితి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంది. మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి ఓ విలువ ఇచ్చి చేయం. మనం ఆహారం తింటున్నాం, విసుగుతూ తింటాం, తినాలి కనుక తింటాం, లేకపోతే అనేక వంటలు పెట్టి తింటాం. ఫలానా వాళ్ళు ఇంకా బాగా వండుతారు, అసలు నీకు వంట చేత కాదు, అదో రకమైన జోక్ అనమాట. అయితే నా అన్నా అనుకో, మేము హాస్యానికి అన్నాం, ఐ డోంట్ నో వాట్ వే ఆఫ్ హాస్యం దట్ ఈస్ కదా. కానీ నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, అసలు మనిషికి కష్టపడటమే హాస్యం ఏమో అని. ఎందుకంటే సినిమాలు అవి నేను చూస్తూ ఉండి చివరికి ఆ పెద్ద థియరీ వచ్చాను నేను, ఏడిపించటం అంటేనే హాస్యము అని. ఏడిపిస్తున్నాడు అంటే ఆట పట్టిస్తున్నాడు అనే కదా. మరి ప్రకృతి మిమ్మల్ని కష్టాలు ఇచ్చి ఆట పట్టిస్తుందని ఎందుకు అనుకోరు? మీ మానసిక స్థితి అసలు మనకు అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ ఏ మూవీ, పాపం నేచర్ కన్ఫ్యూజ్ అయిపోయి ఓహో వీడికి ఇదే ఇష్టం కాబోదు. నేచర్ జస్ట్ ఇమిటేట్స్ అంతే కదా. ఇంకట మన హాస్యం యొక్క లెవెల్ మారాలి అసలు. చివరికి ఎంత వల్గర్గా మారిపోతుందో హాస్యం. సినిమా మాస్ సైకాలజీ యొక్క ప్రతిబింబం. ఇంకేత మీకు నచ్చిందా నచ్చలేదా ఇంపార్టెంట్ కాదు, అది మాస్ సైకాలజీ. మా కాలేజీలో నేను చేరినప్పుడు స్పెషల్ తెలుగు ఉండేది ఒక సబ్జెక్టు. కొన్నాళ్ళ తర్వాత స్పెషల్ తెలుగు సబ్జెక్ట్ తీశారు. ఇంకేదంటే ఎవరు జాయిన్ అవుతాయి ఆ సబ్జెక్ట్లో. సాంస్క్రిట్ టీచర్ ఉండేవాడు కాదు, నా మొదట్లో ఏదో అవసరం వచ్చి సాంస్క్రిట్ టీచర్ ఎవడైనా ఉన్నాడా అంటే అసలు లేదంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్ లేదన్నారు. దాని తర్వాత సడన్ గా ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళకి 100కి 100 రావటం మొదలైతే సడన్ గా ఏం చేశారు, అప్పుడు సాంస్క్రిట్ లెక్చరర్ని అపాయింట్ చేశారు. అందరూ సాంస్క్రిట్ చదువుతున్నారా అంటే అందరూ చదవకపోవచ్చు, మెజారిటీ చదవటం మొదలెట్టేసరికి సాంస్క్రిట్ లెక్చర్ వచ్చినట్టే. ఎందుకని చెప్తున్నాను, మన మనోవిజ్ఞానంలో హాస్యము అనేది చాలా ఇంపార్టెంట్. సైకాలజీలో రిలీవింగ్ చేస్తారు, ఆ హాస్యము రాంగ్ ట్రాక్లో ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవటం కూడా మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. మనం మాడే మాటలు కానీ అది కానీ ఇది కానీ ఇతరుని బాధ పెట్టడానికి పెట్టే మాట హాస్యం కింద తీర్చేస్తాం. చాలాసార్లు నేను ఎక్కడ చూస్తాను అంటే, ఒక కుర్రాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్ రిజల్ట్ చూస్తున్నాయని. ఈ మధ్యలో రిజల్ట్ వచ్చేసింది, హీజ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఫస్ట్ క్లాస్, నువ్వు ఫెయిల్ అయిపోయావు. వాడు ఇంకా టెన్షన్ అది పడిపోతుంది. పడిపోయిన తర్వాత నేను వచ్చి ఆట పట్టించాను రా, హాస్యం చేశాను రా, ఇట్ ఈస్ హ్యూమర్, వాట్ ఇట్ హ్యూమర్ ఇట్ ఈస్.
కానీ మన మనోవిజ్ఞానం ఎలా ఉంది, మీరు ఆ మనస్సును అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏం చెప్పబోతున్నాడో జ్వాలకుడు. దట్ ఈజ్ యువర్ నేచర్. మన మానసిక స్థితి ఏంటి అంటే ఇతరుల బాధలో ఆనందాన్ని చూడగలము. ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడగలిగేటటువంటి పరిస్థితి వచ్చుంటే మనది ఎలా ఉండేది, మన ఆలోచన విధానం ఎలా ఉండేది, దానికి ఇక్కడ చెప్తాడు. ద స్పిరిచువల్ వర్క్ మస్ట్ గో ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ చాయిస్ అండ్ సెల్ఫ్ ఇనిషియేటెడ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ స్టూడెంట్. అండర్లైన్ చేసినే చెప్తున్నాను నేను. And you can understand that a man should be able to recognize these types of energies in the particular field of phenomena in which he plays his little part. ఇక్కడ చాలా ముఖ్యంగా జ్వాలాకులు కోరుకునేది ఏంటి అంటే బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భానుస్థితి భూమి శుతోగు దృష్ట గురిష్ట శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరాలు. మీ జీవితంలో ఈ శక్తిధారలు ఎలా పనిచేస్తున్నాయో మీరు తెలుసుకోవాలి అంటే ఆ శక్తిధారలు మన జీవితంలో పనిచేస్తున్నాయి అన్నదానికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా కాలము చాలా ముఖ్యమైనది. టైం, మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినా కాలానికి కొనగలడా ఎవడైనా, అంటే నిజంగా అమూల్యమైనది ఇన్వాల్యుయబుల్ ఏంటి అంటే కాలం. ఆ కాలాన్ని మనం సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డేగా గుర్తిస్తాము. బ్రహ్మ మురారి శుక్రాంతకారి భాను శిశి భూమి శుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ ఛాయా ప్లానెట్స్ వీళ్ళు డిస్కస్ ఇట్లాగా. ఇంకేత ఈ ఏడు శక్తిధారలు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలుసుకోవటానికి కాలం యొక్క విలువ తెలుసుకున్నటువంటి వాడు ఈ రోజుల యొక్క విలువ తెలుసుకుంటాడు. కానీ మనకి డేట్స్ అయితే గుర్తున్నాయి కానీ రోజులు గుర్తులేవు. ఇవాళ ఏం రోజు అంటే చెప్పలేము, ఇవాళ ఏం డేట్ అంటే చెప్పగలం. నాలాంటి వాడు అసలు ఇవాళ ఏం డేట్ కూడా చెప్పలేడు. ఇంకేంటే అసలు దాని అవసరం లేదు. కానీ అది చాలా ముఖ్యమే. ఈ శక్తిధారలు ఎలా పనిచేస్తాయి, ఏ శక్తిధారలు, సన్ మూన్ సూర్యుడు అంటే మార్చ్ బుద్ధుడు గురువు శుక్రుడు శని. ఏ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దీస్ టైప్స్ అండ్ ఎనర్జీస్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ ఫినామినా ఇన్ విచ్ హీ ప్లేస్ హిస్ లిటిల్ పార్ట్. ఇది సర్వజనీయమైనటువంటి శక్తిధారలు, ఈ ఏడు శక్తిధారలు అన్నది దేని బట్టి మనకి తెలుస్తుంది అంటే నాస్తికులైనా ఆస్తికులైనా ఆఫ్రికాకి వెళ్ళిపోయినా నువ్వు చైనాకి వెళ్ళిపోయినా రోజులు ఇవే. మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అనేది వాళ్ళ భాషలో చెప్తారు. కానీ ఈ పేర్లు మారవు. ఆదివారం నాడు సూర్యుడే, సోమవారం ఖచ్చితంగా అది చంద్రుడికి సంబంధించిన రోజే. కానీ ఇది నోట్తో చెప్తున్న ఎంత అన్ఫార్చునేట్ అంటే మానవ జాతి ఆ శక్తిధారులు మన మీద ఎలాగో పడుతున్నాయో అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుచేత నేనేం చెప్పాను మీరు ప్రతిరోజు కూడా కనీసము తొమ్మిది ఆహుతులు ఈ మంత్రంతో వేయండి. గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవో మహేశ్వరకి బ్రహ్మ మురారి త్రిపురాంతకారి. బ్రహ్మ మురారి అంటే విష్ణువు, త్రిపురాంతకారి అంటే శివుడు. గురువు యొక్క బ్యాక్గ్రౌండ్తో ఇవి ఈ శక్తిధారల గురించి మీరు తెలుసుకోగలరు. మీ అంతటి మీకు తెలియదు, ఇంపాసిబుల్. అది అన్నమాట ఆహుతులు వేసుకున్నప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా స్లోగా మీరు చేసుకుంటూ ఉంటే ఎప్పటికోప్పటికది క్లిక్ అవుతుంది. దాని తర్వాత ఈ శక్తిధారల వెనకాతల వీటన్నిటికీ బేసిస్ అయినటువంటి ఒక శక్తిధార ఉంటుంది. ఏడు శక్తిధారలు ఉన్నాయి కదా, ఈ ఏడు శక్తిధారలకి ఒక కంబైనింగ్ శక్తిధార ఏదో ఉండి ఉంటుంది. దాన్ని మనము గాయత్రి అని పిలుస్తాము. ఇంకేత గాయత్రితో మనము పన్నెండు ఆరోగ్యలు మినిమం వేసుకోమని చెప్తే మినిమం అది. ఇంకేత ఎంత మినిమం చేయగలరో అంత మినిమం కాదు. మినిమం మీరు 800 calories ఫుడ్ చాలు అంటే రోజుకి మనిషి కనీసం అయినాడు 5000 calories తింటున్నాడు కనీసం అది. ఆ తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా అయ్యో నువ్వు తింటాం లేదు అయ్యో నువ్వు అది తింటాం లేదు అని గొడవ చేస్తారు. కానీ సైంటిస్ట్లు ఏం చెప్తున్నారు అంటే 300 to 400 calories తినొచ్చు అని. ఈనాడు యావరేజ్గా ఒక మనిషి 5000 calories పర్ డే తింటున్నాడు. అంటే అవసరమైన దానికంటే ఎంత ఎక్కువ తింటున్నాడు, 10 times more almost.
అయినా సరిపోవటం లేదు. అలాంటప్పుడు మీరు ఈ ఆహుతులు అవి వేస్తున్నప్పుడు చాలు ఎందుకు బాబు, తొమ్మిది ఆ ఏడు వేస్తే చాలా రాహుల్ చేతు లేదు కదా. బ్రహ్మాబురారి శ్రీప్రాంత గారి భావిశిషి భూమి శిశువు గురస్థ గురుష్య శుక్ర శని రాహు కేతవ బ్రహ్మాము అని అంటున్నారు. కానీ రోజుల్లో ఎక్కడుంది సార్ రాహు కేతు? రాహుకి సంబంధించిన రోజు లేదు, కేతుకు సంబంధించిన రోజు లేదంటే రోజు ఏడు ఆహుతులే వేస్తాం. యూ హ్యావ్ టు వర్క్. రోజుకి కనీసము ఆ మొత్తము యజ్ఞాపరోషం మీరు ఎంత తొందరగా నేర్చుకోగలిగితే, అంటే అది నేర్చుకున్నాక అది నిత్య జీవితంలో ఉపయోగపడాలి. ఎక్కాలి అది నేర్చుకుంటున్నప్పుడు చాలా కష్టపడతాం, కానీ దాని తర్వాత నిత్య జీవితంలో అది చాలా ఉపయోగపడతాయి. అలాగే యజ్ఞ ప్రాసెస్ శక్తిని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంది. అది అర్థం చేసుకోండి. యజ్ఞ ప్రాసెస్ లో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే ఇట్ ప్రొటెక్ట్స్ యూ. హై వోల్టేజ్ లో వోల్టేజ్ లేకుండా ఒక స్టెబిలైజర్ ఎలా పెడతాము, ఆటోమేటిక్ స్టెబిలైజర్ అంటే ఈ శక్తిధారల గురించి మనం చదువుకుంటున్నప్పుడు న్యాచురల్ గా శక్తి పాత్ర ఎక్కువైపోవచ్చు లేకపోతే చాలా తక్కువైపోతుంది. రెండు రకాలుగా ఈ యజ్ఞం మ్యానిపులేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ శక్తిధార పడి మనం నాశనం అవ్వకుండా ఉండటానికి ఈ రిచువల్స్ చాలా ఉపయోగపడతాయి. కనుక ప్రతిరోజు కూడా మనము ఈ యజ్ఞంలో ఉన్నటువంటి ప్రతి స్టెప్పు పవిత్రీకరణ దగ్గర నుంచి విసర్జన మంత్రం వరకు ప్రతి మంత్రము ప్రతి స్టెప్పు కూడా చాలా స్పష్టంగా మంత్రాలతో సహా మనకి రావాలి. Medical psychology has also given us much, and we have learned that the human being is entirely conditioned by his instrument of expression and can express no more than his nervous system, brain and glands permit. Inka ee shariranni mana ela upayoginchukovali ani cheppataniki vastu devan cheptadu ante medical knowledge inaadu manaki em cheptundi ante we are conditioned by our body. Mana shariram ela undo manam ala pani cheyagalugutam. ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఉంటే ఆరోగ్యంగా పనిచేయగలుగుతాం, నీరసంగా బలహీనంగా ఉండేటటువంటి శరీరం ఉంటే నీరసంగా బలహీనంగా పనిచేస్తాం. మన నర్వస్ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనం పనిచేస్తాం. కానీ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు. కానీ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, మన స్పిరిచువల్ సైంటిస్ట్, నర్వస్ సిస్టమ్ రియాక్ట్స్ టు లైట్. మాస్టర్ గ్లాండ్ అని మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ మాస్టర్ గ్లాండ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై లైట్. ఇంకైతే మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఉదయిస్తున్న సూర్యుడు లేకపోతే ఒక పొగొచ్చును క్యాండిల్ లైట్ను చూడమని చెప్తారు. ఇంకైతే ఇట్ రియాక్ట్స్ టు లైట్. మన నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? యువర్ ఎబిలిటీ టు రియాక్ట్. మనం మాటలు వింటూ 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 మెడికల్ కాలేజీలో ఎలాంటి నర్వస్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం, మెడిసిన్ గురించి సంబంధించినటువంటి మాటలు మనకి అర్థం అవడం మొదలవుతాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? వాడి నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి పదాలకి రియాక్ట్ అవుతాడు. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పదాలకి బ్రెయిన్ ఆపరేషన్ చేసేటటువంటి డాక్టర్ రియాక్ట్ కాదు. అంటే నర్వస్ సిస్టమ్ దేనికి రియాక్ట్ అవుతుందని చెప్పాను ఇందాక, లైట్కి రియాక్ట్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు దేనికి రియాక్ట్ అవుతుందని చెప్తున్నాను? మాటకి రియాక్ట్ అవుతుందని చెప్తున్నాను. ఇంకైతే మీ నర్వస్ సిస్టమ్ పదాలకి రియాక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు కుడిచేస్తండి 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 అని అంటున్నాను నేను, మీరు ఎత్తారు. కానీ ఇప్పుడు మీరు ఎత్తండి అని చెప్పి ఎత్తమంటాను అనుకో, మీరు అందరూ ఎత్తేస్తారుగా. కానీ ఇప్పుడు ఎవరు చేయట్లే అంటే ఏమైంది? మాటని మీరు వినలేదా? నేను చెప్పింది కుడిచే ఎత్తటం రాదా మీకు? కానీ ఎందుకు ఎత్తలేదు? మీ నర్వస్ సిస్టమ్ ఆ పదాలకి రియాక్ట్ కాలేదు. ఎలా అర్థమవుతుందా? ఇన్నిసార్లు మనం విన్నా కుడిచే ఎత్తలే, ఎందుకు ఎత్తలేదు? కుడిచేయ మనకి తెలియదు ఆ కుడిచే ఎత్తు అంటే కుడిచే ఎత్తాలని. మరి ఎందుకు ఎత్తలేమా? ఎందుకు ఎత్తలేదు? నర్వస్ సిస్టమ్ రియాక్ట్ కాలే ఆ పదానికి. అంచేత ఆ పదానికి నర్వస్ సిస్టమ్ వినాలి అంటే నువ్వు ఒప్పుకోవాలి దానికి. నువ్వు ఇష్టపడితే తప్ప ఆ పదానికి విలువ లేదు. అర్థమవుతుందా? చెప్పిన ఉదాహరణ మీకు అర్థమవుతే
చాలా విషయాలు అర్థం అవుతాయి. ఇప్పుడు ఎన్నిసార్లు నేను కుడి చేయొచ్చు అన్నా నేను నా చేయత్తలే అంటే నాకు తెలీదా ఆ మాటకు అర్థం, నా చెయ్యి ఎత్తలేనా నేను, నేను ఎత్తలేదుగా, ఎందుకు ఎత్తలేదు, ఎత్తాలనుకోలేదు అంతేనా, ఎత్తాలనుకుంటే అంతేత గాయత్రి మంత్రం మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రానికి ఫలితాలు మీకు ఎందుకు రావటం లేదు అంటే అందులో చెప్పినట్టు మీరు జీవించడానికి ఇష్టపడటం లేదు. లాజిక్ అర్థమైంది ఇప్పుడు నేను చూస్తున్నామండి గాయత్రి మంత్రము మాకేం ఫలితాలు ఇస్తున్నాయండి రావు, ఎందుకు ఫలితం రాదు, ఆ విధంగా జీవించటానికి ఇష్టపడటం లేదు, మీ నర్వస్ సిస్టమ్ రియాక్ట్ కావటం లేదు. కానీ ఆ నర్వస్ సిస్టమ్ రియాక్ట్ కావాలంటే ముందు ఆ పదాలని బుర్రలోకి దూరాలి కదా, ఆ పదాలని బుర్రలోకి దూరాలి, దూరిన తర్వాత ఆ పదాల యొక్క అర్థం తెలియాలి, అర్థం తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. కానీ అన్నిటికంటే ముందు ఒక భాష నేర్చుకుంటున్నప్పుడు పదాలు దాని అర్థం తెలుసుకుంటా అంతే, ఫ్రెంచ్ భాష నేర్చుకుంటున్నప్పుడు ఫ్రెంచ్ భాషలో మాట్లాడాలి అనుకునే దానికంటే ముందు వొకాబులరీ స్టోర్ అవ్వాలి కదా, ఆ వొకాబులరీ స్టోర్ అవటానికి చేసేటువంటి ప్రయత్నమే చెప్పను. ఇంకేత ప్రతిరోజు కూడా 45 మినిట్స్ మినిమం గాయత్రి మంత్ర జపం చేసుకోమనేది అందుకు, అంతకంటే తక్కువలో యు విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్, అది కూడా మినిమం. అది శ్రీరామ శర్మ ఆచార్య అంటే రోజుకి 7 గంటలు చేశాడు టిల్ హిస్ డెత్, చివరి రోజు కూడా 8 గంటలు 10 నిమిషాలకు ఆయన ప్రాణం వదిలితే ఇంటి గంటగా ఎప్పుడో కూర్చుని ఆ 7 గంటల జపం పూర్తి చేసుకున్నాక ప్రాణం వదిలిస్తాడు. ఆ రూల్ నేను ఎప్పుడూ నా జీవితంలో బ్రేక్ చేయలేదు అన్నాడు. చివరి రోజు కూడా ఆయన జీవితంలో ఆ రూల్ బ్రేక్ చేయలేదు. మనం దీక్షలు తీసుకుంటాం బ్రేక్ చేసేస్తాం, ఇంకా తెలివైన వాళ్ళం మనం, అసలు నేను చేయలేమేమో అనుకుని దీక్ష తీసుకో. ఎంసెట్ పరీక్ష రాసే వాళ్ళల్లో నాకు గ్యారంటీగా యాజ్ ఎ లెక్చరర్ గా నా అనుభవం ఏంటి అంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ ఎక్స్పెక్ట్ టు గో త్రూ. పరీక్ష రాసేటటువంటి 90 మందికి మాకు సీట్ వస్తుంది అనుకుని రాయరు, ఓ ఛాన్స్ తీసుకుందాన్నే వస్తే వస్తుంది లేకపోతే రాదు. అలాగే ఇక్కడ కూడా అనమాట ఏదో ఛాన్స్ తీసుకుందాన్నే వస్తే వస్తుంది రాదు రాదు అనే మానసిక స్థితి తప్ప ఆ మంత్ర జపము యొక్క విలువ మీరు తీసుకోవాలి. ఎంత మొదటిది ఏంటి అంటే గాయత్రి యజ్ఞము పవిత్రీకరణం దగ్గర నుంచి విసర్జన మంత్రం వరకు కంటత రావాలి. అది అవి అన్నాళ్ళలో వస్తుందంటే ఒకరికి ఒకేసారి వచ్చే వచ్చు, కానీ మన వాళ్ళలో చాలా మందికి అది వచ్చు అని నేను అనుకుంటా. కనీసం దే ఆర్ వెరీ ఫ్లూయెంట్ అట్లీస్ట్ మొదటిది అంటే ఇస్తే మిగతా చెప్పేయండి. కానీ గాయత్రి మంత్రం మినిమం 45 మినిట్స్ రెగ్యులర్గా చేసుకోవాలి. దీక్ష గురించి చెప్తే చెప్తున్నాను, అంతేత దీక్ష అనేది గురువు యొక్క ఎబిలిటీ కాదు, శిష్యుడి యొక్క ఎబిలిటీ. అది గురువు ఏం చేయలేదు, నువ్వు ఎంత గొప్ప గురువు దగ్గర దీక్ష తీసుకున్నా, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర కొన్ని లక్షలాది మంది దీక్ష తీసుకుని ఉంటారు 1942 నుంచి. మరి ఇంకో శ్రీరామ శర్మ ఆచార్య మనకి ఎక్కడ కనిపించుతుంది, అంటే చాలా బాగుంది ఈ గొడవ అంత మానేసి ఆయన దగ్గరికి లేదు. అంటే శ్రీరామ శర్మ ఆచార్య చేతకాని వాడు అనుకుంటే అట్లా, చేతకాని వాళ్ళు ఎవరు అంటే శిష్యుడు. ఆ దీక్ష లేదు, అది మనకు అర్థం అవ్వాలి. అంతే ఆ దీక్ష అనేది సెల్ఫ్ ఇనిషియేటివ్, నేను చేస్తాను అనుకున్నాను చెయ్యాలి. దానికి ఈ 5 స్టెప్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిద్ర లేవగానే నేను మళ్ళీ జన్మించాను, ఈ రోజు వేస్ట్ చేసుకోను, ఇన్నాళ్ళ బట్టి ఏం చేశాను అనేది మర్చిపోండి. ఇంకా ఇన్నాళ్ళు నేను చేయలేదు కదా ఇంకా చేయను అని అనుకోవద్దు. ఇన్నాళ్ళు చేత కాలేదు ఏమో ఇది ఇప్పటి నుంచి చేస్తాం. ప్రతిరోజు నిద్ర లేవగానే ఆ జీవాత్మ అంటున్నారు అదేంటో నాకు తెలియదు, కానీ ఐ విల్ ట్రై టు లివ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అని నిర్ణయం తీసుకున్న తర్వాత స్నానం అది చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు సూర్యోదయం మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుడి మీద ధ్యానం చేస్తూ ప్రాణాయామం జస్ట్ అబ్జార్బ్ ఎనర్జీ లైట్. ఇందాక నేను చెప్పాను కదా యువర్ నర్వస్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ లైట్. ఇంకైతే ఇది ఎన్నిసార్లు విన్నా అది ఆచరణలో పెట్టకపోతే రిజల్ట్స్ రావు మనకి. అంతేత ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నాను నేను, మీరు ఆచరణలో పెట్టిన తర్వాత ఇంకా నాతో మాట్లాడింది తప్ప నేనేం చెప్తాను, నేను చెప్పవలసింది ఏమి కానీ చెప్పవలసింది ఇప్పుడు చెప్తున్నది ది ఎండ్. ఇంకా ఎంత చేసినా ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే పుస్తకం తీయడం, చదువుకోవటం, నోట్స్ రాసుకోవటం, అవగాహన తీసుకోవటం, పరీక్ష రాయటం. అంతేగా ఫోర్త్ క్లాస్ పిల్లవాడు అదే చేయాలి, రీసెర్చ్ స్కాలర్ అదే చేయాలి. అక్కడ చదవటం తప్పదు, అక్కడ రాయటం తప్పదు. అంతా అయిపోయిన తర్వాత మనకి ఎంత తెలుసుకున్నాం అంటే దానికి సంబంధించినటువంటి పరీక్షకు ఎప్పుడు కాకపోవటము తప్పదు. అలాగే ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే మొట్టమొదటి నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజైనా నేను ఆత్మవలే జీవిస్తాను. ఇంకా ఆహార నిద్ర భయం ఐదు మంచి అనేది పెట్టి కోరికలకి లొంగను. దాని తర్వాత నాలుగవది ఎంత అయిపోదని భజన అనేటువంటి కార్యక్రమంలో మొట్టమొదట 10 నిమిషాల పాటు ప్రాణాయామం. ప్రాణాయామంలో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవి మీరు పెద్దగా ప్రస్తుతం పట్టించుకోకండి. ఇదివరకు మీరు ఏదైనా ప్రాణాయామాలు అది ఏదైనా చేస్తున్నా కూడా దాన్ని ఆపేయండి. సిస్టమేటిక్ గా మీరు వెళ్ళదలుచుకుంటే 10 మినిట్స్ ఒక స్పాంజ్ లాగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మీరు పిలుచుకోండి. ఇక్కడ కేవలము మీ యొక్క మెంటల్ సంకల్పం, మీరు ఎంత బాగా దాన్ని ఊహించుకోగలిగితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. మిరకల్స్ జరుగుతాయంటాడు జ్వాలాపిలోకి మీ జీవితాల్లో, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో. ప్రాణాయామం అబ్జర్వింగ్ లైట్, లెట్ దేర్ బి లైట్ ముందు వెలుతురు ఉంటే బాగుంటుంది అనుకున్నట్టు దేవుడు అన్నాడు. వెలుతురు వచ్చింది, వెలుతురు వచ్చాక సృష్టి అంతా జరిగింది. ఇంకా ఈ ప్రాణాయామం 10 మినిట్స్ కంటే ఎక్కువ చేయవద్దు. చాలా బాగుందిలే ఏముంది కూర్చొని చేయటమే కదా అనుకోవద్దు. 10 మినిట్స్ కంటే ఎక్కువ చేసుకోవద్దు. దాని తర్వాత మిగతా 50 మినిట్స్ గాయత్రి మంత్ర జపం. గాయత్రి మంత్ర జపంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఎదురుకుండా సూర్యుడు ఉన్నాడు, నాభి మీద, అనాహతం మీద, మస్తిష్కంలో ఆ సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ సూర్యకిరణాలలో 2 శక్తులు ఉన్నాయి, ఒకటి వేడి, ఒకటి వెలుతురు. ఆ సూర్యకిరణం యొక్క వేడి మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, సూర్యకిరణం యొక్క వెలుతురు మన నర్వస్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తున్నాయనే భావన చేసుకుంటూ అదొక ఫీలింగే. నేను అనుకోక్కర్లే నా బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది, నా నర్వస్ సిస్టమ్ బాగుపడుతుంది అని అనుకోక్కర్లే. మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయని తెలుసు కదా, నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంతేకా సూర్యుడి యొక్క వేడి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని, సూర్యుడి యొక్క వెలుతురు నర్వస్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నాయి. ఇవి రెండూ కలిసి మన ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వచ్చేటటువంటి శక్తి ధారలను పట్టుకుంటున్నాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే తెలుసు కదా మనం ఎందు చూసా, లేకపోతే మస్తిష్కం అనుకోండి. ఎండోక్రైన్ సిస్టమ్ అనే పెద్ద మాట లేకుండా అంటే గురువు గారు ఇంత పెద్ద గందరగోళం పడకండి. మీరు సూర్యుడు యొక్క వెలుతురు మన నాభి, మన అనాహత హృదయం, మన మస్తిష్కంలో పెరుగుతున్నాయి. అక్కడ పద్మాలు ఉన్నాయి, ఆ పద్మాలు విచ్చుకుంటున్నాయి. అవి విచ్చుకుంటున్నటువంటి భావన మణిపూర చక్రం వెన్నుకోస మీద ఒక పద్మము, 10 దళాలని, అనాహత చక్రం మీద 12 దళాలని, శిరస్సులో సహస్ర దళాల పద్మము ఆ సూర్యుడి యొక్క కిరణాలతో వెళ్ళుతోంది. అంత సైమల్టేనియస్గా అనమాట, చెప్పటానికి ఇన్ని రకాలుగా చెప్పాను కానీ అంతా కలిసి ఒకేసారి మీరు ఊహించేసుకోవచ్చు కదా. సూర్యకిరణాలు మీద పడుతుంది, ఆ వేడి, ఆ వెలుతురు, ఆ కమలాలు వికసిస్తున్న పదాలు అది స్పష్టంగా మీరు వింటూ ఉండాలి. ఎందుకంత స్పష్టంగా వినాలి అంటే సృష్టి ఆదిలో సృష్టించడానికి అసలు పదార్థం ఏమీ లేదు. అప్పుడు బ్రహ్మ ఎలా సృష్టించాలో అర్థం కాలేదు. అప్పుడు ఈ మంత్రాన్ని జపం చేస్తే 1000 సంవత్సరాల పాటు ఈ సృష్టిని కొనసాగించింది. ఈ అని ఇంపీటింగ్ ఎవర్ ఫోర్ ఫాదర్స్ ఐన్స్టీన్ ఏం చేశాడు అదే మనం చేస్తాం. అర్థమవుతాం కదా, అది అర్థం. ఇంతటప్పుడు ఏదో కాఫీ చేయడానికి టిఫిన్ ఇవ్వలేదు, ఏం చేసినారు, నా అమ్మని ఇవాళ ఇంటికి చేసింది అంటే ఇవాళ స్పెషల్ టిఫిన్ అయితే మంత్ర జపం మీద ఉండదు మనస్సు.
ఇప్పుడు జపం మీద మనసు ఉండటానికి గురువుగారు ఏం చెప్పారంటే సన్నేహితం చెందటానికి ప్రయత్నించండి. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ అంటే మీరు సన్నేహితం చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సన్నేహితం చెందుతారు. ఏకాగ్రత కష్టంలే సన్నేహితం కావాలి. సన్నేహితం చెందటానికి గురువుగారు తన జీవితంలో ఉదాహరణ ఏం చెప్పారంటే నేను 7 గంటలు జపం చేశానని. 7 గంటలు ఎప్పుడైందో తెలియదు కనుక ఆయన అలారం పెట్టుకునేవాడు. అలారం పెట్టుకున్న తర్వాత జపాన్ని కూర్చున్నాడు. మళ్ళా ఆయన జపం ఎప్పుడు ఆపేవాడు అంటే అలారం విన్నాక. అంతకపోతే ఎప్పుడు 15 మినిట్స్ అవుతుందా భలే గురువుగారు మీరు 45 అని చెప్పారు మాత్రం నాకు బాగా గుర్తు. ఇప్పుడు తింది అన్నాడు. 5 నిమిషాలు తిరిగి చెప్పాడు. అవటం లేదు అప్పుడే అయిపోయిందా సమయత్వం అంటే అది. దాన్ని ప్రయత్నిస్తూ వస్తుంది. దానికి ప్రయత్నించడానికి చాలా పెద్ద లక్షణం ఏంటంటే దాంట్లో వచ్చే లాభాలు కనుక మనకు గుర్తు ఉంటే కష్టం అనిపించింది. చదువుకోవటం ఎవరు తీసుకుండదు కానీ ఎందుకు చదువుకుంటాం? దాంట్లో వచ్చేటటువంటి లాభాలు తెలుసుకుంటాం. దీంతో అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయని మనకు తెలిసినప్పుడు అందులో ఒకరోజు కొంతమంది చెప్పింది కాదు, యుగయుగాలుగా అనేక మంది మహాత్ములకు చాలా గొప్పది మంత్రము అని చెప్పాక కూడా దాన్ని మనం రోజుకి ఒక 40 నిమిషాలు చేసుకోలేకపోతున్నామంటే మన మానసిక స్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి యూ హ్యావ్ టు బ్రేక్ దట్ లిథార్జీ. లిథార్జీని బ్రేక్ చేయాల్సింది. మాకు టైం దొరకటం లేదు అని మాత్రం నేను ఒప్పుకోనని చాలాసార్లు చెప్పాను. అది మళ్ళీ రీఐటరేట్ చేస్తాను. మీరు ఇట్టినే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆఫీస్లో మీరు చేసే పని ఏంటో నాకు తెలియదు కానీ మిగతా టైం అంతా ప్యూర్ వేస్ట్ కదా. ఆ టైంలో 1 గంట టైం మీకు పొద్దున దొరకదు అంటే ఒప్పుకోలేదు. కానీ కొంతమందికి నిజంగానే దుమ్ము అంటేనే లేకపోతే డబ్బు ముళ్ళపూడి క్యారెక్టర్ నిజంగానే ఒత్తి చాపలుతుంది అయినా నేను ఖచ్చితంగా మీకు టైం దొరుకుతుంది. అన్నీ ఇబ్బంది చేసుకోండి. 10 నిమిషాల పాటు చక్రాల జాగరణ వెలుతురు మన మీద పడుతుంది. సైలెంట్ గా తీసుకుంటాం తెల్లటి కాంతిని. దాని తర్వాత 10 నిమిషాలు అయిపోగాని మిగతా 50 నిమిషాలు నేను దూరదోషం. అక్కడ ముఖ్యం ఏంటి అంటే శబ్దం బయటికి రాకూడదు కానీ పదాలు కదులుతూ ఉండాలి. స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. ఎందుకంటే మంత్రంలో ఉన్నటువంటి మొత్తం శక్తి అర్థంలో ఏం లేదు, ఆ పదాల కూర్పులో ఉంది. ఆ పదాల కూర్పు నేను అంత గొప్పవాణ్ణి చేసేస్తుంది. ఎంత గొప్పవాణ్ణి చేస్తుంది అంటే సరిత అంత అంటే యూ కెన్ బికమ్ ఏ సోలార్ సిస్టమ్. నువ్వే సోలార్ సిస్టమ్ అయిపోవచ్చు. మళ్ళీ వేరే గవర్నమెంట్ అది ఏం కాదు. సూర్యుడు దాని చుట్టూ ఉండే గ్రహాలు అవంతా కూడా నువ్వు అయిపోవచ్చు. కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా మారటానికి నువ్వు 20 ఏళ్ళు చదవాల్సి వస్తే ఈ సోలార్ సిస్టమ్ గా మార్చడానికి నువ్వు ఎంత చదవాలి? అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకా 1 రోజు 2 రోజుల్లోనూ కాదు, ఇట్స్ బికమింగ్ సెకండ్ హ్యాబిట్. ఇంత మంత్ర జపం అవుతే తప్ప భోజనం చేయను అనే రూల్ నేను పెట్టుకున్నాను. ఆ రూల్ చివరి క్షణం వరకు నేను బ్రేక్ చేయలేదు అని శ్రీరాజు ఎలా చెప్పగలిగారు? ఈ రోజు నుంచి మీరు ఆ మాట చెప్పగలగాలి. ఇంతే తప్ప ఏం చేస్తా మాట్లాడారు? మీరే వద్దన్నారు. నేను వద్దంటే నేను భోజనం చేయొద్దు అంటే మీరు ఎన్ని రకాల లాజిక్లు చెప్తారు? ఈ పూటకి చేసే వచ్చండి, ఈ పూటకి చేసే వచ్చండి, అర్థమవుతుంది కదా. అంచేత ద నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ గ్లాండ్స్ మూడు ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, గ్లాండ్స్ ఒకటి. బట్ ఇట్ హ్యాస్ బిన్ లార్జ్లీ బేస్డ్ అపాన్ ద స్టడీ ఆఫ్ ది అబ్నార్మల్ అండ్ అపాన్ ద ఫారమ్ ఆస్పెక్ట్ అండ్ దిస్ ఈస్ దేర్ ఫోర్ లిమిటెడ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ వెన్ ఇట్ ఈస్ పుట్ టు ది టెస్ట్ ఇన్ ద లాస్ట్ అనాలిసిస్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద అన్డౌటెడ్లీ ఎగ్జిస్టింగ్ సూపర్ నార్మల్. ఇందాక నేను చెప్పినట్టే ఈనాడు ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రము మానసిక వ్యాధుల అధ్యయనం మీద డెవలప్ అయినది. దాని మీద కాకుండా మనోవిజ్ఞాన శాస్త్రం దేని మీద ఆధారపడి ఉండాలని చెప్తున్నాడు? సూపర్ నార్మల్. అతి మానవ చేతనత్వము గల మహాత్ములు ఎలా జీవించారో వాళ్ళని అధ్యయనం చేసి ఉంటే ఈ సైకాలజిస్ట్ ఏమై ఉండేది? వాళ్ళని అధ్యయనం చేయడం వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తే సార్ మామూలు వాడే చేర్చేడు, వాడి మీద చేర్చేస్తాడు. ఇంకొక భజన వరకు వచ్చా. భజన అర్థమైంది ఏంటో పొద్దున్న ఇంటి సేరు మీద నిద్రలు లేవగాని కొత్త జన్మ అన్నాడు. దాని తర్వాత 10 నిమిషాలు ప్రాణాయామము, 50 నిమిషాలు గాయత్రి మంత్రులు చెప్పండి చూస్తున్నారు. చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేస్తారు. ఇన్ ఎనీ కేస్ రీడ్ స్లోలీ
apply the laws of analogy and of correspondence. Study yourself and your brethren. Seek to link what I say to any knowledge you may possess of the modern theories. And remember that the more truly you live as a soul, and more surely you will comprehend that which may be imparted.
ప్రతిరోజు జపము పూర్తి అయిన తర్వాత నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి అంటే నేను జీవాత్మ వలె జీవిస్తాను. ఏ జీవాత్మ వలె? ఏదైతే ఖనిజ జగత్తు నుంచి ఈ మానవ శరీరాన్ని కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో పొందింది అని. మరి అది ఏ జ్ఞానం పొందిందని? అంచేత దానికి ధ్యానము అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఈ ధ్యానము అనేటటువంటి ప్రక్రియ మీరు నిద్రలేచాక ఈ భజన చేసుకున్న తర్వాత లోపల ఎప్పుడో 15 నిమిషాలు మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మెడిటేషన్ మెడిటేషన్లో మీరు మీ జీవాత్మని పట్టుకుంటారు. అసలు రియల్ టీచర్ అది, రియల్ గురువు అది, బయట గురువు ఏం చెప్పలేదు. ఇచ్చేత కళ్ళు మూసుకుని 15 నిమిషాల పాటు గాయత్రి మంత్రం జపం అయిపోయిన తర్వాతే కూర్చుంటారు. మీకు వీలున్నప్పుడు ఎప్పుడో ఒకరు కూర్చుంటారు. పొద్దున్న ఒకసారి 15 నిమిషాల పాటు మీరు కూర్చోవాలి. నా సలహా ఏంటి అంటే గాయత్రి మంత్ర జపం అయిపోగానే కూర్చోటం మంచిది. అంటే ఆ 50 నిమిషాల్లో 15 నిమిషాలు కట్ చేస్తే ఎంత అవుతుంది? 50 లో 10 40 అంటే 35 నిమిషాలు మంత్ర జపం చేసి 15 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చా అని అడిగారు అనుకోండి. నేను బ్రహ్మానందం చెప్పండి, మీకు చాలా బాగా అర్థమైంది, మీకు చెప్పింది అని నాకు తెలియదు. అది మీరు ఏం చేస్తారు? అంతేత 15 నిమిషాల పాటు మనం ఏమీ చేయకుండా కూర్చుంటాం, ఏమీ చేయకుండా. మరి ఏం చేస్తాం అప్పుడు? గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నష్టో మోహ స్మృతిర్ లబ్ధ ఐ రిమెంబర్ సత్ప్రసాదాత్మయాచ్యుత. నీ యొక్క దయవల్ల నాకు లభించింది అంటే జీవాత్మ ఇష్టపడితే తప్ప నువ్వు కోరుకున్నంత మాత్రం చెప్పేది. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలంటే మెడిటేషన్లో మన చేతిలో ఏం లేదు. ఇంకా ఎవరి చేతిలో ఉంది? పైవాడి చేతిలో ఉంది, జీవాత్మ చేతిలో ఉంది. ఇంకా ఆ 15 నిమిషాల పాటు యూ షుడ్ బి ఇన్ స్టేట్ ఆఫ్ బెగింగ్, ఇన్ స్టేట్ ఆఫ్ ఆస్కింగ్. నాకు దారి చూపించు, ఏదో జీవాత్మ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఖచ్చితంగా నేను జీవాత్మని, ఇంకేంటే మానవ శరీరం ఉంది, అంతవరకు నాకు నమ్మకం ఉంది. అది కూడా ఇందువల్ల, శృతి వల్ల. శృతి అంటే వినోదాని వల్ల. గొప్పప్పుడు ఎలక్ట్రాన్ ఎవడు చూడలేదు, కానీ మొత్తం మ్యాజిక్ ఎలక్ట్రాన్స్ తోనే దొరుకుతుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో. కానీ నోబడీ హ్యాస్ సీన్ ఇట్. ఈవెన్ ద సైంటిస్ట్, ఏ సైంటిస్ట్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుతున్నాడు, వాడికి ఎలక్ట్రాన్స్ చూడలేదు. వాడు ఇన్సైడ్ చేస్తాడు. మిగతా పరిస్థితులు అన్నీ ఇలా ఉన్నాయి కనుక ఎలక్ట్రాన్ అనేటటువంటి దొరుకుతుంది, అది ఇలా ఫ్లో అవుతుంది అని నియమాలు దాన్ని పెట్టి ఆ నియమం ప్రకారమే జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఉంది అని వాడు ఎలా చెప్తున్నాడు? ఇంతమంది మానవులు అన్ని కోట్ల సంవత్సరాలు బట్టి వాడు చేసే చమత్కారాలన్నిటికీ వాడు కారణం ఏం చెప్తున్నారు అంటే జీవాత్మ. ఇంకా నాలో కూడా జీవాత్మ ఉంది, అందులో డౌట్ లేదు. ఆ జీవాత్మని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ధ్యానం చేస్తున్నప్పుడు. అంచేత ఇన్ ఎనీ కేస్ రీడ్ స్లోలీ, అప్లై ద లాస్ ఆఫ్ ఎనాలజీ. లాస్ ఆఫ్ ఎనాలజీ ఏ సైన్స్లో అంతా కూడా ఏదో ఊహిస్తారు, దాని ప్రకారం ఎక్స్పెరిమెంట్ చేసి సెట్ చేస్తారు. అది జరిగితే అర్థం ఏంటి? ఈ అనాలజీ కరెక్ట్ అది. ఈ ధ్యానంలో కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి కొన్ని వేల మంది మహాత్ములు ఈ ప్రక్రియ పనిచేస్తుంది, దీనివల్లే మాకు ఫలితం వచ్చింది అని చెప్తున్నారు కనుక అది మానేసి నేను మిగతా అదంతా చేస్తానంటే ఏమన్నాను. ఇంకేత ఈ ప్రాణాయామము జపము ఎందుకు అంటే ఈ ధ్యానంలో రిజల్ట్ రావటం. ఇంకేత ధ్యానం 15 నిమిషాల పాటు మీరు పొద్దున్న ఎప్పుడో అప్పుడు వీలు చేసుకుని కూర్చోవాలి. ఏం చేయాలో చెప్పాను కదా, మనం చేసేది ఏం లేదు, చెప్పండి చేసుకుని. అందువల్ల ప్రాణాయామం చేసుకుని గాయత్రి మంత్ర జపం చేసుకున్న తర్వాత నువ్వు కూర్చున్నావు అనుకో, దాన్ని తగినటువంటి అట్మాస్ఫియర్ వస్తుంది. ఇంకా మంత్ర జపం పూర్తి అయిపోగానే ధ్యానంలో కూర్చుంటాం 15 నిమిషాలు. ధ్యానంలో మనం చేయాల్సింది అర్థమవుతుంది కదా, ఏం చేయాల్సింది ఏం చేయాలి. యూ విల్ బి ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఈ ఐఎస్ స్టేడియం అవి మాట్లాడుతున్నప్పుడు గ్యాప్ వస్తుంది, మనం మాట్లాడాక ఆగు అంటాం కదా. ఎందుకు ఆగు అంటాం? నువ్వు ఆడకపోతే అర్థం కాదు. ఆ గ్యాప్, ఆ గ్యాప్లో నీ మనసు ఎక్కడ ఉండదు. వర్డ్స్ మీద ఉంటుంది, ఇది వినిపిస్తుంది అక్కడ. అందుకే వింటే అంటాడు, ఇందుగలడు అందులేడని సందేహమవలని నిన్నెందుకు ఎదుగుతున్నాడు. వింటే వింటే ప్రతి చోట కూడా ఆ సౌండ్ ఎనర్జీ, ఆ స్పిరిచువల్ ఎనర్జీ మనకు కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద సౌండ్ ప్రొడ్యూసింగ్ అన్ ఎఫెక్ట్ ఇన్ మ్యాటర్ ఊచే పర్టికులర్ రేమేమి. ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి, ఇంత చెప్పినా ఉన్నది సెవెన్ రేజే, ఏడే ఏడు కిరణాలు ఉన్నాయి. దాన్ని ఇక్కడ ఈ పుస్తకంలో ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే, సెవెంత్ రే అంటారు. మన ఆధ్యాత్మిక జగత్తులో దాన్ని ఏడు ఋషులు అంటారు, భౌతిక జగత్తులో కామన్ మ్యాన్ దాన్ని ఏడు యోగులు అంటారు. పేరు ఏదైనా మీకు ఆ కరెస్పాండెన్స్ అర్థం అవ్వాలి. ఆ కరెస్పాండెన్స్ లో మెయిన్ ఏంటి, ఇట్ ఈస్ ద సౌండ్ ప్రొడ్యూసింగ్ అన్ ఎఫెక్ట్ ఇన్ మ్యాటర్. శబ్దము పదార్థంలో మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా మీకు ఎందుకు అర్థమవుతుంది, మీ బ్రెయిన్లో ఈ ఆలోచనలేవు కదా, ఈ ఆలోచన విధానం మీ మనసులో లేదు. ఈ ఆలోచన విధానం ఎక్కడుంది, నా మనసులో ఉంది. నా మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం మీ వరకు ఎలా వెళ్ళింది, సప్తమంది వెళ్ళింది. మీరు ఇంజనీర్స్ ఎలా అయ్యారు, శబ్దం వల్ల. డాక్టర్స్ ఎలా అవుతున్నారు, శబ్దం వల్ల. ఆల్ ఎడ్యుకేషన్, విద్య అంతా కూడా శబ్దం వల్లేగా వచ్చింది. ఇంకా చేసేది ఏం లేదు, మాటల వల్లే కదా. కానీ మనం అందరం మాట్లాడగలుగుతున్నాం కనుక అది ఒక మ్యాజిక్ లాగా మీకు అర్థమవుతుంది. ఆ మ్యాజిక్ ఏంటో, నేనేదో అనుకుంటూ ఉంటే అది నీకు తెలిసిపోతుంది కదా శబ్దం ద్వారా. ప్లస్ నేను అనుకున్నది మీకు ఇదివరకు తెలియంది, యూ డోంట్ నో. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది, చాలా అద్భుతమైనటువంటి రిలేటివిటీ. ఐన్స్టీన్ మహా మేధావి కనుక దాన్ని కనిపెట్టగలిగాడు. అసలు వాడు ఐక్యూ ఏంటో తెలియదు అని వాడి బ్రెయిన్ ని ఆపరేషన్ చేసి చూశాడు. ఐన్స్టీన్ బతికుండగా అతన్ని అడిగాడు, నాయన నువ్వు చచ్చాక నీ బ్రెయిన్ ని పోస్తాను, నీకు ఏదైనా అభ్యంతరం అని. నాకేం అభ్యంతరం లేదు కానీ నా బ్రెయిన్ లో మీకు ఏమీ కనిపించదు, ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఇట్ విజువలైజ్ వెరీ క్లియర్లీ అన్నాడు. ఐన్స్టీన్ తన మేధా సంపద గురించి చెప్తే ఏం చెప్పాడు అంటే, నేను ప్రతిదాన్ని కూడా చాలా స్పష్టంగా ఊహించుకోగలుగుతాను. చాలా మంది మన కోరికలు తీరటం లేదు అంటారు. దానికి ఐన్స్టీన్ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, నీ కోరిక ఎందుకు తీరటం లేదు అంటే నువ్వు ఊహించుకోలేకపోతున్నావని. ఇంకా మీకు తీరని కోరికలు ఏవైనా ఉంటే నీ ఊహ కరెక్ట్గా లేదని అర్థం. పక్కవాడి కంటే నా ఊహ కరెక్ట్గా లేదంటావా అని మనం ఏం చేయలేము. ఐన్స్టీన్ చెప్పింది అది. ఇంకా వాళ్ళు ఆపరేషన్ చేశారు తర్వాత, ఐన్స్టీన్ తెలిపిన తర్వాత వాళ్ళు మెదడు తీసుకొచ్చారు. వాళ్ళకి ఏమీ అందించారు, అందరి మెదడు ఎలా ఉందో ఐన్స్టీన్ మెదడు కూడా అలాగే ఉంది. ఊహ ఊహ దేనివల్ల వస్తుంది, మాటల వల్ల. ఇప్పుడు నేను చెప్తున్నది మీ మనసులోకి ఎలా వెళ్తుంది, హౌఆర్ యూ గుడ్ అండర్స్టాండ్, అది ఎంత మ్యాజిక్ అది. కానీ ఆ మ్యాజిక్ ని ఎంత కుచ్చితంగా ఎంత నీచంగా వాడుకుంటాం మనం మాటలు. ఇది ఎంత పెద్ద శక్తితో మీరు ఊహించండి, మీ జీవితాన్ని మార్చలేయగలిగేటువంటి శక్తి మాటలు. ఆ మాటల్ని ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడానికి, వాళ్ళని ఎక్సర్సైజ్ చేయడానికి, వీడని చేయడానికి ఏదో పనికిరాని. అందుకని పైథాగరస్ ఒకటి ఏం చెప్పాడు అంటే, 12 ఏళ్ళు నువ్వు మౌనంగా ఉన్నాక నా స్కూల్లోకి రా అన్నాడు. 12 ఇయర్స్ కంప్లీట్ సైలెన్స్ ఎవడైతే ఉంటాడో వాడిని మాత్రమే పైథాగరస్ తన స్కూల్లో అడ్మిట్ చేసేవాడు. అకాడమీ అనేటువంటి పేరు పైథాగరస్ వచ్చింది. అంచేత ద సౌండ్ ప్రొడ్యూసింగ్ అన్ ఎఫెక్ట్ ఇన్ మ్యాటర్ అన్నది మీకు అర్థం అవుతుంది కదా. చాలా హుషారుగా ఉన్నాడు ఒక మనిషి, చాలా ఆనందంగా ఉన్నాడు ఒక మనిషి. కబుక్కుని ఎవడో వచ్చి వాడికి మాత్రమే వినిపించే చెప్పి ఏదో విషయం చెప్తాడు, కబుక్కుని సీరియస్ అయిపోతాడు. అంత ఆనందంగా ఉన్నవాడు విషాదగ్రస్తుడు అయిపోతానికి కారణం ఏంటి, మాటేగా. రివర్స్ కూడా అవుతుందిగా, విషాదంగా ఉన్నవాడు ఒక మాట వింటే మళ్ళీ హుషారుగా వస్తాడు. అటువంటి వాక్ శక్తిని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు. అందువల్ల మొట్టమొదటి గురువు గారు చెప్పేది, ధ్యానం అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చాక వాక్ సంయమనం బాగా పాటించాలి. ఇంకది మీరు ఒక రూల్ పెట్టేసుకోవాలి, మీ ద్వారా ఇతరులు బాధ పెట్టేటటువంటి ఒక మాట పైకి రాకూడదు. హాస్యానికైనా, హాస్యానికైనా ఎందుకు బాధ పెట్టాలి. నేను చెప్పిన ఉదాహరణ మీరు గుర్తుంచుకోండి, మీరు హాస్యానికి ఇతరులని బాధ పెడుతూ ఉంటే నేచర్ ఏమనుకుంటుంది, అదే రైట్ అనుకుంటుంది. ఓహో నీకు ఇదే కావాలి కాబోను అనుకుని అదే చేసుకుంటుంది. ఈనాడు ప్రపంచంలో అనేక కుటుంబాల్లో ఉండేటటువంటి అనేక కష్టాలకు కారణం ఈ వాక్శక్తి దుర్యోగం. వాక్శక్తి ఎంత గొప్పదో అర్థమవుతే దుర్యోగం చేయం మనం. నీ మూడిని మార్చివేసి అనేక రకాలైనటువంటి జ్ఞాన సంపద నీకు అందజేసేటటువంటి ఈ వాక్శక్తిని నువ్వు అనవసరంగా ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ మోర్ ప్రెషస్ దాన్ ఎనీథింగ్. ఇంకైతే వాక్శేమనము మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారాలి. దాని తర్వాత సమయ సంయమనం, టైం. టైం ఒకసారి పెడుతుంది మళ్ళా రాదు. నెవర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, ఇంక్లూడింగ్ శ్రీరామ్ సార్ మాట్లాడారు, ఈ కలియుగంలో 2004లో ఈ డేట్ లో ఈ టైం మరి రాదు. మళ్ళా రావాలంటే ఏమో మళ్ళా ఇష్టంత నాశనం అయిపోయి ఎన్ని కోట్ల సంవత్సరాలకు కదా. అటువంటి టైం 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైఫ్ ఇస్ సోల్, ఒక జీవాత్మలాగా, ఒక ఆత్మలాగా, శరీరంలా కాదు ఒక ఆత్మలాగా మీరు ఆలోచిస్తే సమయ సంయమనం, టైం కంట్రోల్. వాట్ సంయమనము? ఫస్ట్. సెకండ్, ఇది నేచర్ గివెన్ పవర్స్, ప్రతివాడికి ఉన్నాయి. వాక్శక్తి అందరికీ ఉంది, సమయం అందరికీ ఉంది. దాని తర్వాత ఇంద్రియ సంయమనం, ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవడం. ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవటంలో ఎవరిది వాళ్ళది, ఒక్కొక్కడిది ఒక్కొక్క టైప్ ఆఫ్. ఒకడు ఇంజనీర్ లాగా ఇంద్రియాలు పనిచేస్తారు, ఒకరు డాక్టర్ లాగా పనిచేస్తారు, రకరకాలుగా ఉంటాయి కదా. వాడుకున్న ఉన్నటువంటి ఎబిలిటీని బట్టి ఆ ఇంద్రియాన్ని వాడు మిస్యూజ్ చేసుకోకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ గురువు గారు ఏం చెప్తారు, రెండు నియమాలు మాత్రం మీరు చాలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆహార సంయమనము, సెక్స్, ఇవి రెండు కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. జననేంద్రియ స్వాదేంద్రియ సంయమనము ట్రై. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా ఈజీగా నిరాశ పడిపోతాం, నాకు ఎక్కడవుతుంది సార్ ట్రై. దానికి గురువు గారు ఇచ్చిన ఇంకో కథ గుర్తుంచుకోండి, ఓ రాయి భద్రపడ్డాలి, ట్రై చేస్తున్నాడు, పెద్ద హ్యామర్ తీసుకుని బాగుతున్నాడు, 2-5 నిమిషాలు కొట్టేసాడు, కదలలేదు, తీసుకొచ్చింది పక్కన పడేసాడు. నువ్వు పక్కన పడేసావని ఇంకోటి తీసుకున్నాడు, ఒక దెబ్బ వేసాడు దాని మీద ముక్కలైంది. అంటే వీడికి అంత పవర్ ఉందా ఒక దెబ్బతో బదలగొట్టేది? ఏం జరిగింది అక్కడ? రిపీట్షన్. ఇంకటి ఈ సంయమాలన్నీ రిపీట్ చేసుకుంటూ ఉండటమే. ఇవాళ చేయలేదు, ఓకే టైం పోతా, అందుకని ధైర్యం ఉండాలని చెప్పేది. నేను ఇవాళ స్వాద వ్రతం చేయగలిగానా లేదా సమయ సంయమనం చేయగలిగానా లేదా చేయను. నేను 8th క్లాస్లో చదువుతున్నప్పుడు నిర్ణయం తీసుకున్నాను, మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఏంటది టైం, టైం టేబుల్ ప్రకారం జీవించాలి. నేను ఈనాటి వరకు రాలే, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ కదా. టైం టేబుల్ ప్రకారం నేను జీవించలేకపోయాను, కానీ టైం టేబుల్ ప్రకారం వేసుకున్నటువంటి దాంట్లో లిటరల్గా నేను చేయలేకపోయినా కొంతైనా చేయగలిగాను కదా. ప్రాబబ్లీ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ అన్సక్సెస్ఫుల్ టైం టేబుల్. అంతే కదా, ప్రణాళిక ఎందుకు వేసుకోవాలి అంటే 5-year plans, 10-year plans, 7-year plans వేసుకుంటూ ఉంటారు కదా. వేసుకుంటే ఏ ప్రణాళిక కూడా 5 ఏళ్లలో పూర్తవదు, ఏ గవర్నమెంట్ అది. కానీ ప్రణాళికే లేకపోతే అసలు ఏమీ జరగదు. అంటే ఈ సమయ సంయమనము, అర్థ సంయమనము, వాక్ సంయమనము, ఇంద్రియ సంయమనము, ప్రతిరోజు నేను ప్రణాళిక వేసుకుంటూ ఉండటమే. ప్రతిరోజు నేను శైలయానం రాసుకుంటారు, కానీ ఆ ప్రతి దెబ్బ పడుతూ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇప్పుడు, ఇంకో దెబ్బలు అయినా ఈరోజు సక్సెస్ఫుల్. ఇదంతా కూడా ది ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్. డైరీ రాసుకోవటం కూడా సౌండే. ఈ డైరీ రాసుకున్నాను అనుకోండి, అర్థ సంయమనము చేయలేకపోయాను, ఇంద్రియ సంయమనము చేయగలిగాను, సమయ సంయమనము కొంతవరకు చేయగలిగాను, ఇదంతా మీ నోటి మాటలే అక్షరాల్లో రాసుకుంటున్నారు. ఇంకా ఇదంతా కూడా శబ్దమే. అంచేత ఇట్ ఈస్ ద సౌండ్ ప్రొడ్యూసింగ్ అన్ ఎఫెక్ట్ ఇన్ మ్యాటర్ విచ్ ఎ పర్టిక్యులర్ వే మే మేక్. These energies are made potent and embody our purpose through the use of thought.
చేత ఇవంతా కూడా ఈ శక్తి అంతా కూడా దేనివల్ల వస్తుంది? టు ద యూజ్ ఆఫ్ థాట్. ఇంకేత ఈ గ్రూప్ యాక్టివిటీ ఉండాలి, ఐదర్ యా స్వాధ్యాయ బై రీడింగ్ బుక్స్ ఆర్ బై స్టడీంగ్ దోస్ హూ నో ఇట్ ఆర్ బై రీడింగ్ బుక్స్ అండ్ డిస్కసింగ్ ఇట్. మూడు రకాలుగా స్వాధ్యాయం చేయొచ్చు. మొట్టమొదటి ఏంటి, మీ అందరి మీద చదువుకోవడం. రెండవది ఏంటి, ఒక పుస్తకం తీసుకోవడం, అందరూ కలిసి చదువుకోవడం. మూడవది ఏంటి, ఒక పుస్తకం గురించి బాగా చెప్పగలిగే వాడి దగ్గరికి వెళ్ళి వింటాం. ఈ మూడు వాటి వాటి ఎఫెక్ట్స్ వాటి వాటి లెవెల్స్లో ఇస్తే అన్ని ఇంపార్టెంట్. కాలేజీలో లెక్చరర్ ద్వారా ఆ విషయాన్ని తెలిసిన వాళ్ళ ద్వారా మొదట వింటాడు వాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి చదువుకుంటాడు పుస్తకాలు. దాని తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి కంబైన్ స్టడీ చేసుకుంటారు. మూడు అవసరం కదా. అదే ఆధ్యాత్మికతలో సరైన మీరు అది మీరు స్టార్ట్ చేయాలి, దానికి ట్రై చేసుకోండి. అందువల్ల కండిషన్స్ నేను చెప్పినవి ఈ కండిషన్ కోసం. ఇప్పుడు సపోజ్ నేను వర్కింగ్ అన్న కంప్యూటర్ ఏదో కొత్త ఐడియా అప్పుడే వచ్చింది, అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది, మాస్టర్ ఎవరు ఫోన్ చేశారు అని చెప్పారు. ఆ ఐడియా పోయి ఆ పోయిన ఐడియా మళ్ళీ రాదు రాదు కదా. మీకు అనుభవం ఉంటుంది, అందులో ఇలాంటి ఐడియాస్ చాలా ఫ్లిమ్సీగా ఉంటాయి. నిన్న నేను కూర్చొని చేస్తా ఉంటే ఒక ముఖార్థం లేదు, నిన్న రాత్రి ఐ డోంట్ రిమెంబర్ దట్ క్యారెక్టర్ ఒక ముఖార్థం కాదు. ఇవాళ పొద్దున్న చేస్తూ ఉంటే దానికి మెడిటేషన్కి చాలా పెద్ద లింక్ వచ్చింది. ఆ లింక్ వస్తున్నప్పుడే ఏదైనా డిస్కస్ చేశారంటే స్వాధ్యాయం గురించి చెప్తే చెప్తున్నాను. అంటే మీరు ఈ టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఎలా మీరు వేసుకుంటారో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ మీరు టైం టేబుల్ వేసుకోవాలి. నేను చెప్పేది ఏంటి అంటే మీరు తప్పనిసరిగా చేసి తీరాల్సిందే నేను చెప్తున్నాను. మిగతా అంతా యువర్ ఫ్రీ. వారానికి ఒకసారి వేసుకుంటారు, నెలకి ఒక వారం రోజులు మేము ఆఫ్ తీసుకుంటాము. అయితే మీకు సాటర్డే సండేస్ ఆఫ్ ఉంటాయి కనుక అప్పుడు పెట్టుకుంటారు. ఇంకేటంటే ఈ పుస్తకాలను ముందు మీరు బాగా చదవాలి, టెక్స్ట్ బుక్ లాగా చదవాలి. ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వాళ్ళు ఎంఏ పరీక్షకి ఆ పుస్తకాలు ఎలా చదువుతారో ఆ లెవెల్లో మీరు ఈ బుక్స్ చదవాలి. ఇంకేత నేను రావచ్చా రాకూడదా ప్రశ్న అది కాదు, రావచ్చా రాకూడదా అని కాదు. ప్రశ్న వచ్చి ఏం చేస్తాం, మీరు ఒక విషయాన్ని బాగా డిస్కస్ చేశాక ఒక నాటి పాయింట్స్ ప్రతి చోట కూడా అవగాహన లేనటువంటివి లేకపోతే డౌట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో పాయింట్స్, నిత్య జీవితంలో ఉన్నటువంటి పాయింట్స్ అసలు అడగొద్దు అంటాడు జ్వాలాపూర్ మహర్షి. కాలేజీలో మీరు చదువుకుంటున్నప్పుడు మీరు ఏం టిఫిన్ తిన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏ బట్టలు వేసుకుంటారు, మీరేమైనా అడుగుతాడు కాలేజీలో, ఇట్ ఈస్ యువర్ హెడేక్, పర్సనల్ ప్రాబ్లమ్. కాలేజీలో ఏ విషయం గురించి మాట్లాడతాడు, సబ్జెక్టు గురించి మాట్లాడతాడు. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆ గురి శిష్య సంబంధం ఎలా మనం తీసుకురావాలి అంటే వి విల్ నాట్ టాక్ అబౌట్ పర్సనల్ మ్యాటర్స్. ఇంకేంటే ఆధ్యాత్మిక శక్తి సంపన్నులు అవుదామని కోరుకునేటువంటి వాడికి తన వ్యక్తిగత జీవితాన్ని సవ్యంగా ఉంచుకోగలగటం నేర్చుకోవాలి. నేర్చుకోలేకపోతే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని విధానాలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ నేర్చుకోవాల్సింది. యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు లీవ్ లైక్ జీవాత్మ. మన లక్ష్యం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంది, జీవాత్మ లాగా జీవించడం నేర్చుకోవాలి. అంటే సిద్ధి సాయిబాబా ఎలా జీవించాడో మీరు అలా జీవించగలగాలి, సత్యసాయి ఎలా జీవించాడో అలా జీవించగలగాలి. చాలా చాలా మంది మనుషులు హై పోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వేశ్వరయ్య పేరు విన్నారు మీరు, ఇక్కడ వాడే అనుకుంటా మర్చిపోండి విశ్వేశ్వరయ్య. ఒకరోజు ట్రావెల్ చేస్తున్నట్ట, దాని గురించి మెడ్రాస్ అని అనుకుంటాను. ట్రావెల్ చేస్తూ ఉంటే ఫస్ట్ క్లాస్లో అతను ఉన్నాడు, ఇంకొంతమంది యూరోపియన్స్ ఉన్నారు. సడన్ గా లేచి ట్రైన్ లాగటం అది ఇక్కడ ఆపటానికి. నేను అదేంటి అలర్ట్ చేస్తున్నా ఏంటంటే కొత్త క్షణాల్లో యాక్సిడెంట్ కాబోతుంది, సుమారు ఒక 500 కిలోమీటర్స్ దూరంలో రైల్వే ట్రాక్ తప్పింది అక్కడ, ఇంత స్పీడ్గా ట్రైన్ వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది చూపిస్తున్నాను. ట్రై చేశారు ఆ యూరోపియన్స్ ఆపడానికి, కానీ చూపాడు ఆగింది ట్రైన్.
కానీ గలాటాలో ఆటో అనుకున్న టైం కి రాగలేకపోయాడు కదా, జస్ట్ ఇంకొక మీటర్ వెళ్ళింటే యాక్సిడెంట్ అయిపోయింది, పట్టాలు తప్పు ఉన్నాయి అక్కడ, నీకు ఎలా తెలిసింది అన్నాడు. బికాస్ ఐ మెడిటేట్ డైలీ అన్నాడు. రోజు ధ్యానం చేస్తాను కనుక నాకు తెలిసింది అంటే, ఆ ధ్యానం చేస్తున్నటువంటి వాడు బికమ్స్ వెరీ సెన్సిటివ్. ఆ పట్టాల చప్పుల్లో తేడా గమనించాడు, ఇంటిగా వెళ్తాడు ఆ తేడాతో అర్థం చేస్తున్నాడు అని ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే నేను మెడిటేట్ చేస్తాను అని. మరి మనం రోజు మెడిటేషన్ చేస్తాం, బస్సులో వెళ్ళిపోతాం, నిద్రలో వెళ్తాం, అంటే మెడిటేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు స్లీప్ అన్నది గుర్తుంచుకోండి. ఇంకా నాలుగు సంయమాలు, మెడిటేషను, జపము, ప్రాణాయామము, నిద్ర లేవగానే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం. ఇది చేసుకున్న తర్వాత ది ఎక్స్టెంట్ ఆఫ్ ది డిసిప్లిన్ టు బి అండర్గాన్ బై డిసైపుల్ ఇస్ సెటిల్డ్ అండ్ నోన్ బై హిస్ సోల్ బిఫోర్ హీ ఈవెన్ టేక్స్ ఎ బాడీ, ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై లా. ఇంకా మీరు ఏదో చేయాలి, మీరు చాలా బాగా ఇది చేయండి అని ఎందుకు చెప్పబడుతుంది అంటే, మీ జీవాత్మ పుట్టక ముందే ఇవంతా నేర్చుకోవాలి అని పుట్టింది, లేకపోతే మీరు ఈ విషయాలు వినరు. నువ్వు ఒక కాలేజీలో చేరి దానికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అర్థమైతే దానికి అర్హత సంపాదించుకున్నావు కదా, లేకపోతే ఆ కాలేజీలో రాని కదా. అంచేత నువ్వు ఈ విషయాలన్నీ వింటున్నావు అంటేనే అర్థమేంటి అంటే, నువ్వు పుట్టక ముందే జీవాత్మ ఇది నేర్చుకోవాలి అని నిర్ణయించుకుని వచ్చింది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ లా. ఇప్పుడు నాకు తెలియదు కానీ 1964 గుంటూరు వచ్చాను, మా అమ్మకొడితో బాగున్నారు. ఆ 1964 వచ్చేప్పుడే ఆ ఇయర్లోనే కాబట్టి నీరు గారు కూడా చెప్పారు, నేను గుంటూరులోనే ఉన్నారు. అప్పుడు సాధారణంగా ఏదో డిస్కషన్లో ఏం చెప్పారు అంటే, 90% ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కన్వర్ట్ ఇన్ టు నక్సలైట్స్. మరి ఇప్పుడు అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడేంటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి మేధావులు అనిపించినటువంటి పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇదంతా ఈ వ్యవస్థ వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పి వాడు నక్సలైట్స్గా మార్చేసేవారు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చూసాను నాకు అది దానికి, కానీ అది ఇప్పుడు గుర్తొస్తే నేను అనుకుంటా పాపం వాళ్ళు ఇంజనీరింగ్ చదవడానికి మెడిసిన్ చదవడానికి తల్లిదండ్రులు అంత కష్టపడి వాళ్ళతో చేర్పిస్తే వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు తప్పది, తల్లిదండ్రులు తప్పు కాదు, వాడి తప్పు కాదు, వాడి కర్మది. వాడి బాయనా బాబా నువ్వు చదువుకో, నువ్వు ఇంత ఉచ్చ స్థితికి వెళ్ళాలి అనుకుంటే కాదు నేను నష్టలైట్ అవుతానంటే వాడు ఏం చేస్తాడు. కానీ అదే తప్పు ఇక్కడ జరుగుతుంది. స్పిరిచువలిజంలో కూడా శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తి యొక్క శిక్షణం ఏంటి కూడా, ఆయన చెప్పింది ఏమీ ఆశించకుండా దాన్ని ఏమీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా 8 సంవత్సరాలు గడిపిస్తాం. ఎక్కడున్నామంటే మళ్ళీ అక్కడే ఉన్నాం. మిగతా వాళ్ళకంటే బెటరా అది కాదు కదా, పోటీలాగా ఫెయిల్ అయ్యారు ఇద్దరు స్టూడెంట్స్. కానీ నాకు 9 మార్కులే వచ్చాయి, నేను 3 మార్కులే వచ్చాయి కనుక నేను మీకంటే ఎక్కువ తెలియని వాడిని అని వాళ్ళిద్దరూ దెబ్బలాడుతున్నారంటే, దెబ్బలాడుకోవడంలో తప్పు లేదుగా, వాడికి 3 మార్కులే వచ్చేసరికి 9 మార్కులే వచ్చాయి. కానీ టెక్నికల్గా పోతారు చేయండి, అర్థమవుతాను కదా. ఇంకా అలాంటిది ఏదైనా మన ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతుందేమో చూసుకోండి. ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసిప్లిన్ టు బి అండర్గాన్ బై డిసిప్లిన్ ఈజ్ సెటిల్డ్ అండ్ నోన్ బై హీ సోల్ బిఫోర్ హీ ఈవెన్ టేక్స్ ఎ బాడీ అండ్ ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై లా. ఇంకా మనం పుట్టక ముందే మనకి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి, పరిస్థితులు అయితే వస్తాయి, కానీ ఆ పరిస్థితులను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అన్నది నీ ఇష్టం. కాలేజీలో సీట్ అయితే వస్తుంది, కానీ సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటావు అన్నది సీట్ ఇచ్చిన వాడు గ్యారంటీ ఇవ్వలేడు కదా, అది అర్థం చేసుకోండి అని చెప్తాడు. ఇక్కడ 3 పాయింట్స్ గుర్తు చేసుకోమంటాడు, లైఫ్, క్వాలిటీ, ఎపియరెన్స్. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే 3 పదాలకి మనకి అర్థం బాగా స్పష్టంగా తెలియాలి. 1 లైఫ్, 2 క్వాలిటీ, 3 అపీరెన్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు ఒక ఎపీరెన్స్ ఉంది, ఇది పటేలు సుమా నింది అపీరెన్సెస్. ఈ అపీరెన్సెస్ లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వీరు తొందరగా కోపం వస్తుంది, వీరు తొందరగా కోపం తెచ్చుకోడు, వీడు చెప్పింది నమ్మవచ్చు, వీడు చెప్పింది నమ్మలేము,
మనుషులు అందరూ ఒకేలా ఉంటారు ఎపీరియన్సెస్ అంటే కొంచెం ఆకృతిలో తేడా ఉన్నా వాళ్ళకున్న శారీరకమైనటువంటి పరిమితి అందరినీ ఒకే రెండు కళ్ళు రెండు. కానీ వాడి లోపల ఉన్నటువంటి క్వాలిటీ తేడా కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చురుకైన వాడు, వాడు నిద్ర మంచు, వాడు ఇంట్లో పట్టు, వాడు ఎక్స్ట్రా పట్టు, వాడు అందరు బాగా చేస్తాడు, వాడు అందరు బాగా చేయడు, ఇది ఇందువల్ల వస్తున్నది అనేది ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాలి. సమానమైనటువంటి శరీరాల గల 700 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. మామూలుగా మెడికల్ గా చూసుకుంటే అందరికీ అదే హార్టీ అదే కదా. కానీ 700 కోట్ల మంది ఒకడిలాగా ఇంకోడు ఉండడు. క్వాలిటీ, ఈ క్వాలిటీ దేని వల్ల నిర్ణయింపబడుతోంది అంటే మన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే ప్రపంచాన్ని 7 రకాలైనటువంటి శక్తిధారలు కంట్రోల్ చేస్తున్నాయి. ఆ శక్తిధారలకి ఇందాక నేను అస్ట్రలాజికల్ గా పేరు చెప్పాను. ఇక్కడ మనం అస్ట్రలాజికల్ గా పేరు చెప్పుకోకుండా క్వాలిటీ పరంగా పేర్లు చెప్పుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని మీరు మీ నిత్య జీవితంలో ఆచరణ పెట్టుకోవాలి. క్వాలిటీ నెంబర్ 1, ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే సంకల్పం, డిటర్మినేషన్, పవర్, పర్పస్. ఎందుకంటే 3 విషయాలు ఉన్నాయి, ఎపియరెన్స్, క్వాలిటీ, లైఫ్. ఎపియరెన్స్ గురించి మోడర్న్ మెడిసిన్ నాలెడ్జ్ చాలా బాగా స్టడీ చేసింది, చాలా ఎక్కువ చేసింది. ఈ ఎపియరెన్స్ లో అన్నమయ కోశం ఉంటుంది మన భాషలో. అన్నమయ కోశం గురించి సైంటిస్టులు చాలా బాగా తెలుసు. ఇంకా వాళ్ళు కనిపెట్టనిది అంటూ అన్నమయ కోశంలో ఏమీ లేదు. కానీ శాస్త్రజ్ఞులకి, మోడర్న్ శాస్త్రజ్ఞులకి తెలియనది, మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే ఈ అన్నమయ కోశాన్ని అంటుకునే ప్రాణమయ కోశం ఉంటుంది, ఈ త్రీ బాడీ. అది ఇప్పుడు సైంటిస్టులు మెల్లిమెల్లిగా పట్టుకోబోతున్నారు, పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు? అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటి అంటే తాజ్మహల్ గురించి ఆలోచించమన్నాం అనుకోండి, వాడు కూర్చుంటాడు, కళ్ళు మూసుకొని తాజ్మహల్ గురించి ఆలోచిస్తాడు. మీరు ఫోటోగ్రాఫ్ తీస్తాడు అండి, వాడి ఫోటో రాదు, తాజ్మహల్ ఫోటో వస్తుంది. రెడ్ ఫోర్ట్ గురించి ఆలోచించమంటాం, వాడు రెడ్ ఫోర్ట్ ఎప్పుడు చూడలేదు. కానీ అడిగిన వాడు తీసుకుండాలి దాన్ని, కండిషన్ అది. వాడు రెడ్ ఫోర్ట్ గురించి ఆలోచిస్తే, వాడి ఫోటో తీస్తే టెడ్ సిరీస్ అని వాడి పేరు, టెడ్ సిరీస్. వాడి పేరు ఏదైతేనే వాడి శక్తి ఏంటో అర్థమైంది కదా. ఇమాజినేషన్, వాడికి ఆ శక్తి ఉందని ఎప్పుడు అర్థమైంది? వాడు ఒకరోజు ఫోటోగ్రఫీ స్టూడియో, వాడు ఫోటోగ్రఫీ స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఒకరోజు వాడు ఇంట్లోకి బయలుదేరాడు. దారిలో వాడి భార్యకి సీరియస్ గా ఉంది అని కొబ్బరి చెప్తాడు ఒకడు. ఆ వరిలో వాడు వెళ్తాడు ఫోటోగ్రాఫ్ స్టూడియోకి. సరే, వీడి మీద ఏదో ఫోటోగ్రాఫిక్, వీడెవడో సమ్ వర్కర్, ఎందుకో వెళ్ళి ఫోటో తీస్తారు. ఫోటో తీస్తే వీడి ఫోటో రాదు, వాడి వైఫ్ ఫోటో వస్తుంది. బికాస్ యూ వర్ థింకింగ్ ఆఫ్ హిస్ వైఫ్. సూపర్ నార్మల్ పవర్స్. గురువు గారు నేను చెప్పేది ఏంటి అంటే అది నీకు జరుగుతుంది. నీది, నీ ఆలోచన శక్తి వాడి అంత పటిష్టంగా లేదు, అంతే తేడా. నువ్వు కాస్త సీరియస్ గా చేస్తే అంటే చివరికి ఏమవుతుంది, నీ ఆలోచనను బట్టి నీ మానసిక స్థితి ఉంటుంది, నీ మానసిక స్థితి బట్టి నీ నిత్య జీవితం ఉంటుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నీ ఎలా ఆలోచిస్తావో నువ్వు అలా మారిపోతావు అనే దాన్ని విచార క్రాంతి అన్నాడు గురువు గారు కాఫీ వదిలేసి. ఇంకా నీ ఆలోచనలో మార్పు వస్తే నీ జీవితంలో గ్యారంటీగా మార్పు వస్తుంది. ఎందుకు ఈ సూపర్ నార్మల్ దాని మీద రీసెర్చ్ చేయమంటాడు జ్వాలాపురి, జ్వాలాపురి పుస్తకంలో. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలన్నీ కూడా గురువు గారి యొక్క పుస్తకంలో ఉన్నటువంటి. అలాగే చాలా మంది మనుషుల యొక్క జీవితాలలో రిటన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటన వీళ్ళు ఇక్కడ ఉండి చూసి చెప్పగలిగారు, జరగబోయేటటువంటిది డ్రీమ్స్ లో తెలుసుకోగలిగారు, దీంట్లో మన భారతీయులకు అసలు డౌటే లేదు. జరగబోయేటటువంటి సంఘటనలు గ్యారంటీగా మనకి మన డ్రీమ్స్ లో తెలుస్తాయి అని. ఇవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా పఠిస్తూ ఉంటాయి. ఇంకా ఆ 15 నిమిషాలు మీరు చేసేటటువంటి ధ్యానము వీటన్నిటినీ కూడా డెవలప్ చేస్తాయి. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను, అపియరెన్సెస్. అపియరెన్సెస్ అంటే ఏంటి, మనకి కనిపిస్తున్నటువంటి ఇదే కాదు, ప్రాణమయ కోశంలో ఇథరిక్ బాడీలో జరిగేవి కూడా దే కెన్ బి రికార్డెడ్ యాజ్ ఎ ఫిజికల్ థింగ్స్. ఫోటోగ్రాఫ్ లో బాడీ ఆలోచిస్తున్నది ఫోటోగ్రాఫ్ లో వచ్చింది అంటే అది ఫిజికల్ థింగ్ అనే కాదు, అర్థమవుతుంది కదా. ప్రాణమయ కోశం దాని గురించి డెవలప్ చేసుకోవటానికి మన రోజుకి ఎన్ని 10 నిమిషాల పాటు ఈ మెడిటేషన్ ఆన్ సూర్యోదయ అండ్ టీచింగ్ టీచింగ్ ఆ సెకండ్ ఆ వెళ్తుంది మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అని మనం చేస్తూ ఉంటాం. ఈ స్పిరిచువల్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీ 700 కోట్ల మందిలో రకరకాలైనటువంటి మానసిక స్థితులు చెప్పుకోవటానికి 700 కోట్లు ఉన్నా దే ఆర్ బేస్డ్ ఓన్లీ ఆన్ 7 ప్రిన్సిపల్స్. ఏంటా 7 ప్రిన్సిపల్స్ అంటే, నెంబర్ 1 సంకల్పం, ఇంటెంట్, పర్పస్, డిటర్మినేషన్, ఆసక్తి, అంటే అయితే సంకల్పం యొక్క శక్తి మొదటిది సంకల్ప శక్తి. దాన్నే ఇంకొక రకంగా ఇచ్చాశక్తి అని కూడా. రెండవది లవ్, ప్రేమ. ప్రేమ కూడా ఒక విశిష్టమైనటువంటి శక్తి. కానీ ఆ ప్రేమని ఈనాడు మనం కోరికలుగా అంటాం, ఇచ్చ వేరు కోరిక వేరు. ఆ తేడా మనం తెలుసుకోవటానికి, ఇచ్చ అంటే ఇంకా జరగకపోతే మనం బతకం, యు హ్యావ్ టు డూ ఇట్. కోరికలు, అనేక కోరికలు ఉంటాయి, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు, అర్థమవుతుంది కదా. కానీ కోరికలు అని మనం ఒప్పినే నోట్తో జరుగుతుంది, జరగకపోతే జరగలేదు అనుకుంటావు. కానీ ప్రతి కోరికకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్. ఏ కోరికైనా కూడా దానికి అనుగుణ్యమైనటువంటి పరిస్థితుల్ని ఆకర్షిస్తుంది. అది పెద్ద సైన్స్. సినిమాకి వెళ్ళాలి, సినిమాకి వెళ్తానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు ఆలోచిస్తే దాని గురించి, ఆలోచించి వదిలేసి అనుకో. అందుకే నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తాను కదా, ఈ సీజన్ టికెట్ మీద ట్రైన్లో వెళ్ళేవాళ్ళు ఇది గ్రావిటేట్ చేసే సర్టన్ పాయింట్. పేకాకాడే వాళ్ళందరూ ఒకటి చేస్తారు, వాళ్ళు 4 5 ఉంటే ఒకడు ముందుకు వస్తే వాడు సీట్ రిజర్వ్ చేసేసి వాళ్ళందరికీ కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం తయారు చేసేస్తారు. మనం గాయత్రి పరివారం ఏదో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, ఇంకా వాళ్ళు దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కోరిక రెండోది అర్థమైంది కదా, లవ్, విజ్డమ్ అంటాం మనం. ఫస్ట్ ఇస్ డిటర్మినేషన్, రెండోది ప్రేమ. అంటే ఇచ్చాశక్తిని ప్రేమ అని కూడా అంటాం మనం. అంటే ఇంకా దాన్ని నువ్వు ప్రేమించటం మొదలు పెడితే ఇంకా అది పూర్తయ్యేంత వరకు వదలవు. ఇంకొకటి ఏమవుతుంది, దాన్ని తగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నది. ఇంకొక మొదటిది సంకల్ప శక్తి, రెండోది ప్రేమ లేక ప్రజ్ఞ, రెండవది లవ్ ఆర్ విజ్డమ్, మూడవది క్రియాశక్తి, యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి, సంకల్పము ఈ కోరికలు ఉన్నాక దానికి తగిన క్రియ ఉండాలి. ఇంకేట ఈ మొదటి ఈ మూడుని ప్రముఖమైనటువంటి శక్తిధారలు అంటాం. సంకల్ప శక్తిధార, రెండవది ప్రేమ శక్తిధార, మూడవది క్రియాశక్తిధార. క్లియర్ గా ఉంది కదా. దీన్నే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే అంటారు. ఇది ఆధ్యాత్మిక మనోవిజ్ఞాన శాస్త్రంలోనే కాదు, ప్రతి చోట ఉపయోగపడుతుంది. ఇప్పుడు తనుంది, మనకు కనిపించింది ఏంటి, క్రియాశక్తి కనిపించింది. ఏం చేసింది, వచ్చింది మంచి బాటిల్ తీసుకుని వెళ్ళింది, క్రియాశక్తి. కానీ క్రియాశక్తి ఆచరణలో రావటానికి ఏమై ఉంటుంది, అక్కడ నీళ్లు తాగాలి అనేటటువంటి కోరిక. ఆ కోరిక తీవ్రమైంది కాదనుకో, తీవ్రమైన తోటి చదివింది. అంచేత ఆ ప్రేమ ఏంటి, ఇక్కడ ప్రేమ నీటి మీద ప్రేమ అంతేగా. ప్రేమ అనే పదాన్ని సినిమాటిక్ ప్రేమ అనుకోవద్దు మీరు,
ఆలస్యం మీద నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని మీద ప్రేమ ఎప్పుడైతే ఏర్పడిందో రెండు రకాలుగా దాన్ని తీర్చుకోవచ్చు, దాని ఏమైనా కదలొచ్చు, లేకపోతే వాక్శక్తిని ఉపయోగించుకుని. ఇంకేత ఓ సాయిబాబాయే కాదు క్రియేట్ చేయగలిగేది, తను ఒక వాక్యాన్ని అనుకో నా మంచిగా కావాలి అని. మ్యాజిక్ జరుగుతున్నాయా? నువ్వు కదులుతావు మధ్యలో, నీకే కదులుతుంది. అసలు కదలాల్సిన చెయ్యి ఎవరిదే? మరి నీకే ఉంది కదండి వాక్శక్తి. అంచేత గురువుల యొక్క వాక్శక్తే కాదు, మీ వాక్శక్తి కూడా ఇతరులను ప్రభావితం చేస్తుంది. మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ టాకింగ్ సంథింగ్ ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు సాధన చేస్తే వచ్చేది కాదు, అప్పుడు ఆల్రెడీ ఉంది మీకు ఆ పవర్. యూఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్. మనిషిని ప్రభావితం కొంతమందిని చేయగలుగుతారు, గురువులు చాలా మందిని చేయగలుగుతారు. కానీ బీజం ఉంది, బీజం ఉంటే ఉత్సవం వస్తుంది గ్యారంటీగా. కానీ దానికి ఈ లవ్ తో పాటు తనకి మంచి నీళ్ళు తాగాలి అనే సంకల్పమే లేదనుకో, అందుగా కదలుగా ఇంకొక మూడు కలిస్తేనే ఒక సంఘటన జరుగుతుంది. అంతే సంకల్ప శక్తి, ప్రేమ, క్రియాశక్తి అనేది భగవంతుడి గురించే కాదు, ఏ కోరిక తీరాలన్నా ఈ మూడు ఉండాల్సింది. అంతేతే నేను ఏమంటాను అంటే మెయిన్ శక్తిధారులు అంటాం, ప్రముఖమైనటువంటి శక్తిధారులు అంటాం. ఈ మూడో శక్తిధార ఉండే దీనికి నాలుగు సబ్ శక్తిధారులు ఉన్నాయి. సబ్ అంటే ఉపశక్తులు అనేటటువంటి ఒక ప్రమాదం ఉంది. అంటే ఏంటి, మూడో కిరణం కంటే ఇది తక్కువైనది అని కాదు, ఇండిపెండెంట్ గా ఇది ఈక్వల్లీ పవర్ఫుల్. కానీ మూడవ శక్తిధారతో పాటు కలిసి ఉంటాయి కనుక, మూడవ శక్తిధార ఉంటేనే ఈ మిగతా నాలుగు మనకి కనిపిస్తాయి కనుక మూడుతో పాటు వీటిని లింక్ చేస్తాం. అదేంది కదా, ఇంకొక మూడు శక్తిధారల తర్వాత నాలుగో శక్తిధార, ఐదో శక్తిధార, ఆరో శక్తిధార, ఏడవ శక్తిధార. ఇవే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా. ఇవి ఈ క్వాలిటీస్ అన్నింటినీ ఇస్తుంది. మనం చూస్తున్నటువంటి ప్రతి క్వాలిటీ కూడా ఈ ఏడు శక్తి ద్వారాలోనే ఉండే. మొదటి శక్తి ద్వారా సంకల్పము, రెండవ శక్తి ధార ప్రేమ, మూడవ శక్తి ధార సక్రియ యాక్టివిటీ, నాలుగవ శక్తి ధార హార్మోనీ సంయమనం బ్యాలెన్స్. బ్యాలెన్స్ కుదరలేదు, ఇప్పుడు లేచింది, బ్యాలెన్స్డ్గా లేవలేదు, ఏమవుతుంది? అంచేత ఆ శక్తిధార ఈ పుస్తకంలోనే కాదు, నీ నిత్య జీవితంలో నువ్వు ప్రతి క్షణము నువ్వు అనుకరిస్తావు. రాస్తున్నావు పెన్నుతో, లైట్గా పెట్టుకున్నావు, కదండి ఎక్కువ గట్టిగా పట్టుకున్నావు, మరీ గట్టిగా పెట్టుకున్నావు, కాగితం జీవితం. అంచేత నాలుగో శక్తిధార బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తే మూడవ శక్తిధారతోనే కలిసింటుంది, కానీ ఇది ఈక్వల్లీ పవర్ఫుల్. ఐదవ శక్తిధార కాంక్రీట్ నాలెడ్జ్. ఈ కాంక్రీట్ నాలెడ్జ్, కాంక్రీట్ నాలెడ్జ్ అంటే అర్థమవుతుంది కదా, ఎదురుకుండా కనిపించేటటువంటి, దాన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ అని కూడా అంటాం. అంటే మంచి నీళ్ళు కావాలి, తన ఎడమ చేతి పక్కన బాటిల్ ఉంది, ఇంకో బాటిల్ అక్కడెక్కడో ఉంది, ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి తీసుకుంటుందా, పక్కన తీసుకుంటుందా? కానీ ఆ జ్ఞానం ఉందిగా, విజ్ఞానం అది దూరము, ఇది దగ్గరగా ఉంది, అంచేత దగ్గరగా ఉందా తీద్దాము. సైన్స్ సిస్టరే, సిస్టరే అంటే ఏంటి, నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని ఈజీగా ఎలా చేయగలవు, అదేగా సైన్స్ అంటే. సైన్స్ కష్టసాధ్యమైనటువంటి పనులను సులభంగా చేయడానికి కావాల్సినటువంటి, అంచేత ఆ సిస్టర్ అని ఏమంటామంటే ద వే ఆఫ్ సైన్స్. సిక్స్, ఆరో రే ఏంటి, డివోషన్. ఈ ఆరో కిరణం కొంచెం అర్థం అవ్వాలి మనకి. ఇంకేటంటే ఈ ఆరో కిరణమే టెక్నికల్ గా ఈయన ఏం చెప్తాడు అంటే, ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తుంది ఆరో కిరణము, డివోషన్ అంటే భక్తి. డివోషన్ టు వాట్? ఈనాడు డివోషన్ టు మనీ. నువ్వు ఏదైనా డబ్బు ఇస్తామంటే చేసేస్తావు, డబ్బు వస్తుంది అంటే చేస్తావు. కొంతమంది ఉన్నారు డివోషన్ టు కాజ్, ఓ లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నక్సలైట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేది ఉచితమా అనుచితమా దాని గురించి చర్చ లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళ ఉద్దేశంలో చాలా మంచి పని అనుకోకపోతే ఇంత కష్టాలు పడరుగా.
డివోషన్ టు ఏ కాస్ట్ లక్ష్యం ఉంది వాళ్ళకి. అంతేత నువ్వు ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు దాని మీద నీకు భక్తి లేదనుకో, అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదనుకో, ఆ పని చేయవు. అంతేత ఆరోగ్యాన్ని మనం ఏమంటాం, ఇంట్రెస్ట్ అనుకోవడానికి, ద వే ఆఫ్ ఇంటరెస్ట్, ఇష్టపడతాం. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, అప్పుడు తినటానికి చేసేటటువంటి యాక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, భక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాని మీద కడుపు నిండిపోయింది బాగా, ఎలా అర్థమైంది కదా? అంటే సక్రియత థర్డ్ డేకి ఈ డివోషన్ టు ఏ కాజ్ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ వాడు ఉన్నాడు, బిజినెస్ మీద మాట్లాడితే వాడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని గురించి గంటల గంటలు మాట్లాడగలరు. అర్థమవుతుందా? సిక్స్త్రీ అంటే, సిక్స్త్రీ అంటే ఏంటో, డివోషన్ టు ఏ కాజ్, లక్ష్యానికి డివోషన్. దాని తర్వాత సెవెంత్ ఆర్గనైజేషన్. ఇవి ఆరు ఉండి ఏడవది లేదనుకో పని జరగదు. ఆర్గనైజేషన్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతాం, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మనం వేసుకున్న బట్టలు, కట్టిన ఇల్లు, దీనికి కావాల్సిన సిమెంట్, దీనికి కావాల్సిన బ్రిక్స్, ఈ టీవీకి కావాల్సినటువంటి నాలెడ్జ్, టీవీ మ్యానుఫ్యాక్చరర్, ఇవన్నీ ఒక చోట ఆర్గనైజ్ అవుతాయి కదా ఈ పని చేయగలుగుతాం. అని చెప్పి సెవెంత్రే యజ్ఞ ప్రక్రియ అంటే రిచువల్. అంటే ఈనాడు ఈ రిచువల్స్, ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? ప్రొటెక్షన్. ఆర్గనైజేషన్ ఉంటే నీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంత పెద్ద సోషల్ ఆర్గనైజేషన్ ఉంది కనుక మనం ఇలా హాయిగా జీవించగలుగుతున్నాం. మనం ఎంత చెప్పినా రౌడీజం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మన అడిగిలో వదిలేశారనుకో, మూడో రోజులు బతకం. మనం మూడు రోజులు అక్కడ, ఒక రోజులు అవుతే సగం సయంత్రమే అవుతే నిజంగా వదిలేస్తే, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మన వెనకాతలు ఉంది కనుక ఇంత హాయిగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మనకు కావాల్సింది రాత్రి భోజనం కావాలి అంటే కూరగాయలు ఎక్కడో పండుతాయి, ఇక్కడికి వస్తాయి. బియ్యం ఎక్కడో పండుతుంది, ఇక్కడికి వస్తుంది. సోప్ ఎక్కడో తయారు చేస్తాడు, ఇక్కడికి వస్తుంది. ఆర్గనైజేషన్ సరెంటరే. ఇంకా ఇప్పుడు ప్రపంచాన్ని డామినేట్ చేసుకుంది ఏంటి అంటే సరెంటరే. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ సెవెన్ వేజ్ దాని పర్పస్ గురించి చెప్తూ ఈ పుస్తకంలో ఆ మూడు కిరణాల గురించి రకరకాలైనటువంటి పేర్లు చెప్తాడు. కొన్ని పేర్లు నేను చదువుతాను. నేను ఫస్ట్ వే, ద లార్డ్ ఆఫ్ డెత్, ద ఓపెనర్ ఆఫ్ ద డోర్. అంటే ఫస్ట్ వే యొక్క మెయిన్ లక్షణం ఏం చెప్తాడు అంటే ఫస్ట్ వే సంకల్ప శక్తి ఏం చేస్తుంది, ఒక పనిని మొదలెట్టే శక్తి ఇస్తుంది, ఆ పనిని ఆపివేసే శక్తి ఇస్తుంది. అంతేగా ఫస్ట్ వే దాహం వేసింది, స్టార్ట్ అయింది మంచిగా తాగే ప్రోసెస్. మంచిగా బాటిల్ ఎత్తి ఎన్ని బాటిల్స్ తాగుతాం, ఎక్కడో అక్కడ దానికి అని ఉంటుంది. ఇంకా సంకల్పం ఎక్కడ వస్తుందో, జన్మ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ డెత్ అంటే ఎండింగ్ కూడా ఉంటుంది. అది సంకల్ప శక్తి అనేది అర్థం చేసుకోవాలి. మృత్యువు జన్మాన్ని కాదు అక్కడ. అంతేత గురువుగారు ఈ ఫస్ట్ డే యొక్క శక్తి నీలో డెవలప్ అవడానికి ఎంత పెద్ద ఫార్ములా ఇచ్చారు అంటే సర్దీన్ మహాజన్ హర్రాజ్ నెంజి ఫస్ట్ డే డెవలప్ అవుతుంది. నేను చూశాను, నేను చూశాను. ఇంకా ఈ ఒక్క డేలో నేను ఎంత చేయగలను అన్నదానికి సెకండ్ డేకి వెళ్తాను మనం. ఫస్ట్ డే ఎఫెక్ట్ ఏంటి అంటే ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను, ఇవాళ నేను నిజంగా వెళ్తాను, గ్యారంటీగా ఇవాళ నేను రాత్రి చనిపోతాను. ఈ ప్రాసెస్ వల్ల లాభం ఏంటి, చివరికి ఎప్పుడో అప్పుడు ఈ విల్ డై, అది గ్యారంటీ కదా. మిగతా అన్ని గ్యారంటీ లేకపోయినా ఇది రోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాత్రి పూట నువ్వు చనిపోతున్న రోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం జరుగుతుంది అంటే నువ్వు చనిపోవు, యూ విల్ నాట్ డై, యువర్ యూ విల్ లీవ్ ద బాడీ. రోజు మీరు చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేసినటువంటి వాడికి మృత్యు అంటే భయం పోతుంది. ఈ విల్ నాట్ ఫియర్ డెత్ బికాజ్ ఈ నోస్ దర్ ఇస్ నో డెత్. నాకు బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల కిందట నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. నేను భార్యను తీసుకుని వచ్చాడు, ఇద్దరుకోలేకపోతున్నాయి.
ఎందుకు నిద్రపోలేకపోతున్నావు అని అడిగితే ఆవిడకు భయం ఉంది. దీనికంటే నేను నిద్రపోతే మరి లేవనేమో, ఇక్కడ పడుకోవటం లేదు, మనకు ఆ భయం లేదు కదా, ఎందుకు ఆ భయం లేదు, నీకు ఎప్పుడైనా భయపడ్డాను రేపు నేను నిద్ర లేవనేమో అని. అంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు నిద్రపోతే మళ్ళీ ఖచ్చితంగా లేస్తావు, నిద్రపోయినప్పుడు ఎవ్రీథింగ్ గోస్ బ్లాంక్ కదా, చనిపోయినప్పుడు కూడా ఎవ్రీథింగ్ గోస్ బ్లాంక్. ఓన్లీ తేడా ఏంటి అంటే యూ గెట్ అప్ ఇన్ అనదర్ బాడీ, ఈ శరీరంలో కాకుండా ఇంకో శరీరంలో లేస్తావు. అది థియరిటికల్ గా మనం ఎంత చెప్పుకున్నా ప్రతిరోజు రాత్రి కనుక దీన్ని నెమరేసుకుని నేను పడుకుంటున్నాను పరిగెట్టి మీకు మీకు సృష్టిపోయింది లయం అయిపోయింది, అందుకే దాన్ని ప్రళయము అంటాం. సృష్టి ఉంది కానీ ఫర్ యూ నథింగ్ ఎగ్జిస్ట్. వాడు క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, కూలీ కావచ్చు, అడుగుకునేవాడు కావచ్చు, నిద్రపోయిన మరుక్షణము ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ కట్ ఆఫ్. మళ్ళీ నిద్ర లేవగానే మళ్ళీ మొదలు. ఈ మధ్యకాలంలో ఏమైంది, అది కనుక మనం పట్టుకోగలిగితే దాన్ని మరణోత్తర జీవనము అంటారు గురువు గారు లైఫ్ అట్లయితే. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు రాత్రి దీన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే, అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇంకా చాలు, ఒక జీవితకాలం నేను గడిపించాను, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్, ఫర్గెట్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ డే నిద్రలేవగానే ప్లాన్ వేసుకో ఇవాళ ఏం చేస్తాను, అప్పుడు సెకండ్ రేస్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రేస్ కొన్ని పేర్లు ఏంటి అంటే ద గివర్ ఆఫ్ విజ్డమ్, ద కాస్మిక్ మ్యాగ్నెట్. నిద్ర లేచాను, నిద్ర లేవగానే ఇవాళ నేను ఈ పనులు చేయాలి అనుకుంటాను, నేను ఈ పనులు చేయాలి అనుకోగానే దానికి తగిన వాతావరణం ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయ్యి వస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి, మీరు చేసుకోవచ్చండి, మీరు అనుకుంటున్నారు మీరు చేస్తున్నాను అని. మీకు ఆలోచన రాకపోతే ఆ వాతావరణం ఉన్నా మీకు లాభం లేదు. చాలా సార్లు ఒకసారి నాకు పెన్సిల్ కావాల్సి వచ్చింది గుంటూరులో ఉన్నప్పుడు, మా తలుపు తెరవగానే అప్పుడు సృష్టి ఇప్పుడున్నట్టు లేదు, అప్పుడు దక్షిణ ఫేషింగ్ హౌస్ ఉండేది, తలుపు తెరువుగానే ఎదుర్కొన్న దుకాణం ఉంది, పెన్సిల్ అన్నీ ఉంచుతారు, కూరగాయలు అన్నీ ఉంటాయి అక్కడ. కానీ నాకు పెన్సిల్ అవసరం వచ్చాక నాకు ఇక్కడ కూరగాయలు రోజు చూసేవాడిని, నాకు ఇక్కడ పెన్సిల్ ఉంటుందని కూడా తెలియదు. కానీ ఇప్పుడైతే నాకు పెన్సిల్ కావాలనుకున్నాను, అప్పుడు నాకు అర్థమైంది అక్కడ పెన్సిల్ ఉందని. అంటే మీకు పాయింట్ అర్థమవుతుందని నేను ఏం చెప్పదలుచుకున్నాను, మీకు కోరికే లేకపోతే మీకు అక్కడ వాతావరణం ఉన్నా వేస్ట్, కోరిక ఉంటే ఒకవేళ అక్కడ పెన్సిల్ లేదనుకో ఏం చేసి ఉండేవాడిని, అది లేదు అంటే పెన్సిల్. అంటే సెకండరీ యొక్క ఏంటి అంటే ద కాస్మిక్ మ్యాగ్నెట్. ఈ పాయింట్ మీకు అర్థమవుతే మీరు కరెక్ట్ గా ఆలోచించడం నేర్చుకుంటే మీరు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది అన్నది అర్థమవుతుంది. దానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే నాకు కావాల్సిన పుస్తకాలు నాకు దొరకటం, అవుట్ ఆఫ్ ప్రింట్ అంటారు పుస్తకాలు, కానీ ఆ పుస్తకాలు నాకు కావాలి అనుకుంటాను, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా అది ఇచ్చిస్తుంది. ఇప్పుడైతే మీరందరూ అమెరికాలో ఉన్నారు, అప్పుడు కనుక వచ్చేవి, నేను ఇతను జ్వాలాకూర్ పుస్తకాలు కావాలనుకున్నప్పుడు బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ సార్ ఎనీ వేర్ ఇన్ సే, మీకు ఎక్కడ దొరకవు, వైజాగ్ వెళ్ళాను సార్ నేను, సరే ఈ పుస్తకాల గురించి వెతుకుతున్నాను, వైజాగ్ ఈకే గారి ఇంటికి వెళ్ళా, ఈకే గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు కావాలన్నా, ఇప్పుడే వచ్చేయండి ఇంగ్లాండ్ నుంచి పార్సల్ మీసెస్ ప్లస్ నుంచి మీకు ఏం పుస్తకాలు కాదు తీసుకున్నాను. అది పరిస్థితి కాస్మిక్ మ్యాగ్నెట్. మీరు సవ్యంగా ఆలోచించటం కనుక నేర్చుకుంటే దానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచించడం నేర్చుకోకపోతే అంతట మీరు అనుకున్నటువంటి కోరిక తీరటం లేదు అంటే అర్థం ఏంటంటే మీరు సవ్యంగా ఆలోచించటం లేదు. అంతేకా పొద్దున్నే హరిదిన్ నయాజన్మ అనుకున్నప్పుడు పొద్దున్నే ఆ లేచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను జీవాల్సిన నాకు ఈ సెకండరీ క్వాలిటీ కాస్మిక్ మ్యాగ్నెట్ ఉంది, ఈ రోజు నేను ఇలా జీవించదలుచుకున్నాను అని సమ్హౌ యూ ప్లాన్ ఇట్ దాన్ని ఒక లాజికల్ గా. సెకండరీ హరిదిన్ నయాజన్మలో ఫస్ట్ రే ఉంది, సెకండరీ ఉంది, దాని తర్వాత థర్డ్ రే యొక్క క్వాలిటీ, ద ఇల్యూమినేటర్ ఆఫ్ ద లోటస్, ద బిల్డర్ ఆఫ్ ద ఫౌండేషన్, ద కీపర్ ఆఫ్ ద రికార్డ్స్, ద కీపర్ ఆఫ్ ద రికార్డ్స్. చిత్రగుప్తుడు నువ్వేదో కోరుకుంటావు నువ్వు ఆ కోరుకునేది నీ రికార్డుకి అనుగుణ్యంగా ఉండాలి. ఇవాళ నేను ఫలానా వ్యక్తి యొక్క బ్రెయిన్ ఆపరేషన్ చేస్తాను అంటే నువ్వు ఆపరేట్ చేయలేవు, కానీ ఫలానా వాడి మెదడు తినేస్తాను అంటే దచ్చి తిండు. ద కీపర్ ఆఫ్ ద రికార్డ్స్. ఇంకేత నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నువ్వు చేయబోయేటువంటి ఆచరణ కీపర్ ఆఫ్ ద రికార్డ్స్ బట్టి వచ్చింది. ఇంకేత ఆ థర్డ్ ఇయర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొన్ని ఎగ్జామినేషన్స్ ఇచ్చాడు. అందులో ద ఇల్యూమినేటర్ ఆఫ్ ద లోటస్ నాకు చాలా బాగా ఎందుకు నచ్చింది అంటే, మీరు ప్రాణాయామం చేయగానే గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ద ఇల్యూమినేటర్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ యాక్టివిటీ అనమాట. ఇంకేత ఈ పుస్తకం ఎలా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది కదా. దాని తర్వాత ద ఫోర్త్ ఇయర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, అదృష్టం అంతేగా. ఇంకేత హార్మోని ఆ బ్యాలెన్స్ నీకు తెలియదు అది ఎలా జరుగుతుందో, దాంతో జరిగిపోతుంది. ఇప్పుడు నేను నేను లేవాలి, ఎన్ని మజిల్స్ కోఆర్డినేట్ అవ్వాలి, అన్ని హార్మోనీలో ఉండాలి, బ్యాలెన్స్ లో ఉండాలి. ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పగా పడిపోతా. డి యూ నో ద హ్యాండ్ ఆఫ్ గాడ్ సోచరే. బ్యాలెన్స్ అనేది ఎలా జరుగుతుందో తెలియదు, సైకిల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ఇట్, యూ ఆస్క్ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ ఈజీ డిస్టర్ హార్మోని నిత్య జీవితంలో జీవితాన్ని సమత్వం యోగ ఉచితే బ్యాలెన్సింగ్ యోగ. మీకు ఆ బ్యాలెన్స్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేది అర్థమవుతే బ్యాలెన్స్డ్ లైఫ్ అసలు అది నందేరు మీద బండి లాగా మీ లైఫ్ సాగిపోతుంది. ఈ బ్యాలెన్సింగ్ చేసుకోవటానికి గురువు గారు ఇచ్చేటటువంటి చాలా పెద్ద టెక్నిక్ ఏంటంటే ప్రాణాయామం. ప్రాణశక్తి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలవు. దాన్ని ఏంటంటే జీవనీ శక్తి వైటాలిటీ అని కూడా అంటారు. ఇంకైతే ఇదంతా చేయటానికి మన నిత్య జీవితంలో ప్రతి అడుగున ఇవి ఉపయోగపడతాయి. ఇదేదో ఆధ్యాత్మికత అని కాదు, నువ్వు ప్రాణాయామం రోజు చేసుకుంటూ ఉంటే డిసీజ్ ఫ్రీ లైఫ్, వైటాలిటీ ఎక్కువ ఉంటుంది. అసలు సగం చికాకులు ఎందువల్ల మనకు వస్తాయంటే నీరసం వస్తుంది. నేను బెంగళూరు వచ్చిన రోజున్న పరిస్థితి ఈ రోజుకి తేడా మీకు కనిపిస్తుంది కదా. అసలు వచ్చిన రోజు అయితే అందరి యువతికి ఆరేసేయాలనిపించింది, అసలు చాలా నీరసంగా ఉంది. కానీ ఇవాళ వన్ వీక్ అయ్యాక ఏంటంటే సరే నేను నిన్ను వాయిస్తాను, నేను మీరు వస్తా ఉంటున్నారు కదా చూడండి అంటే ఐ కుడ్ వర్క్ ఇట్ అవుట్. ఇది బ్యాలెన్స్ ప్రాణాయామం యొక్క ఎఫెక్ట్. దాని తర్వాత ఫిఫ్త్ డే ద రివీలర్ ఆఫ్ ట్రూత్. ఒక పేరే చదువుతున్నాను నేను, కానీ మీరు ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఒకసారి తీసుకున్నాక చాలా చాలా పేర్లు ఇచ్చాడు. ప్రతిదీ కూడా మన మంచి జీవితంలో ఉపయోగపడుతుంది. అంటే ఆ ఫిఫ్త్ డే ఏంటి, ద రివీలర్ ఆఫ్ ట్రూత్. నిజంగా నీకు ఎంత కాంక్రీట్ నాలెడ్జ్ ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందని ఫిఫ్త్ డే అంటే అది రివీలర్ ఆఫ్ ట్రూత్. నేను చేయగలనా చేయలేనా అని నువ్వు ఎలా నిర్ణయించుకోగలవు, నీకున్నటువంటి ఎబిలిటీని బట్టి. యూ స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్, దాన్నే కన్ఫ్యూషియస్ అనుకుంటా. దాంట్లో చెప్తాడు 3000 మైల్ జర్నీ దేంతో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ స్టెప్ అడుగు తీసి అడుగు వేయటం. అంటే నువ్వు చేసేది అంతే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఉన్ని పాదయాత్రలైనా తీసేయవచ్చు, దాంతో చూసినట్టు కూడా అయిపోవచ్చు కదా. అంతేత ద రివీలర్ ఆఫ్ ట్రూత్. ఈనాడు ఉన్నటువంటి ఆల్ సైంటిఫిక్ డిస్కవరీస్ పెద్ద పెద్ద డిస్కవరీస్ చేస్తామని స్టార్ట్ చేయలేదు, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక ఎక్స్పెరిమెంట్ నుంచి ఇంకో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యింది, ఇంకో ఎక్స్పెరిమెంట్ నుంచి ఇంకో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యింది. ఇట్ గోస్ ఆన్. దాని తర్వాత డివోషన్. నీకు ఇంత చెప్పినా దాని మీద రుచి లేదనుకో, ఏదో అంటూ ఉంటారు, వింటాని బాగానే ఉంది కానీ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకేట వే ఆఫ్ డివోషన్ అంటాం బదులు సిక్స్టీని, ద వే ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నాకు చాలా ఇష్టము. కానీ ఇందులో ఏం చెప్తాడంటే ద బ్రేకర్ ఆఫ్ స్టోన్స్ అంటాడు. సిక్స్త్ రెడ్డి బ్రేకర్ ఆఫ్ స్టోన్స్ అంటే అడ్డంకుని దాటాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని అడ్డంకులైనా దాటికి వెళ్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేనేమో అనుకుని మానేస్తాం. చేయలేనేమో అనుకోవటానికి కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోతే. దేని కదా దాని తర్వాత లాస్ట్ డే అంటే ఈ ఆరు రేజుని నీకు కావలసిన ప్రపోర్షన్లో ఆర్గనైజ్ చేసుకోగలిగినప్పుడు కావలసినటువంటి రిజల్ట్స్ అన్నీ వస్తాయి. అంతేత ద హోల్ లైఫ్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ది సెవెన్ ఎనర్జీస్. అంతేత మొత్తము
ఈశ్వరిక సైకాలజీ మనకు ఏం చెప్తుంది అంటే అండర్స్టాండ్ దీస్ సెవెన్ ఎనర్జీస్ అండ్ సీ దేర్ ఎక్స్ప్రెషన్ ఇన్ డైలీ లైఫ్. నిత్య జీవితంలో వాటికి ఉన్నటువంటి ఉపయోగం నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా మీకు, అది మేము నేర్చుకోండి. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏం చెప్పాను, గ్రూప్ లివింగ్ లో మనం ఎప్పుడు మన నలుగురు మంది కలిసినా కూడా అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి ఒక థాట్ జనరేట్ చేద్దాం. ఈ థాట్ కూడా ఒక పెద్ద సైన్స్ మీద ఆధారపడింది, ఈ సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఎవోకేషన్. వీ ఇన్వోక్ సర్టెన్ ఎనర్జీస్, ఇట్ ఇవోక్స్ ఎ రెస్పాన్స్. ఇప్పుడు శబ్దం చేశాను, ఇట్ ఇవోక్స్ ఎ రెస్పాన్స్ కదా, నేను మాట్లాడుతున్నాను రెస్పాన్స్ వచ్చింది. అంటే అందరూ సుఖంగా ఉండాలి అనే ఒక వాక్ వెళ్తే గ్యారంటీగా దానికి రెస్పాన్స్ ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇంకేత ప్రార్థన కూడా కాదు, ఇంకేత ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ ఇన్వోకేషన్ అండ్ ఎవోకేషన్. ప్రార్థన దాని యొక్క ప్రతిస్పందన, మేము కరెక్ట్ గా ప్రార్థన చేస్తే కరెక్ట్ గా ప్రతిస్పందన వస్తుంది. ఇంకేత అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం.
స్వస్తిభ్య పరిపాలయంతో నిత్యం సమస్తాఖినోవంతు కాలే వర్షతు పర్జన్య రుద్రే సస్యకాలిని ఏషోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్వాణాః శరణాః సంతు జీవంతః శరణాః శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమృతంగమయ సార్ధం మా పరమార్థంగమయ అవస్థాంగమయ.